Prima un attimo, voglio parlare. Io devo fare, sarà sondramena a sumare కోటి 50 లక్షలు ఖర్చు పెట్టి ఈ దేవాలయం వైభవంగా నిర్మించారు. ఈ దేవాలయాన్ని మనం ఉపయోగించుకోవాలి. మద్రాసులో చాలామంది ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీస్ అయిన తర్వాత వాళ్ళకి సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ 10 నిమిషాలు ధ్యానం చేసుకుని ఇంటికి వెళతారు. కొంతమంది అంటూ ఉంటారు ఇంటికి అంటే గుడి పదిలేమని. భగవంతుడి సన్నిధానంలో ఉన్నప్పుడు మనకి నిశ్చలత్వం వస్తుంది, నిర్మలత్వం వస్తుంది, ఏకాగ్రత కలుగుతుంది. అంటే దేహంతో మనం ఏ విధంగా అయితే తాదాత్మ్యం పొందుతున్నామో, దేహం నేననుకున్నంత కాలం ఏదో విగ్రహాన్ని ఆరాధించడం మంచిది. విగ్రహాన్ని ఆరాధించి మనం పవిత్రులై ఏకాగ్రత సంపాదించి తరలించాలి. అందుకే మన పూర్వీకులు దేవాలయాలు నిర్మించారు. పూర్వం భక్తులు కొంతమంది దేవాలయాలకు వచ్చి సేవ చేస్తారు, అంటే వాళ్ళే తుడిచేవారు. ఇప్పుడు నౌకర్లు వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు వాళ్ళు నౌకర్లు కాకుండా భక్తులకు పరమేశ్వరుడికి సేవ చేయటం కోసం వాళ్ళ ఇల్లు వాళ్ళు ఎలా తుడుచుకుంటున్నారో వచ్చి దేవాలయం తుడిచేవాళ్ళు కూడా ఉన్నారు. పూర్వం విష్ణు భక్తులు అందరిని ఆలవాళ్ళని, శివభక్తులు అందరినీ నాయనార్లని అంటారు. ఉన్నది ఒకటే సత్యం, అది బ్రహ్మం. ఆ బ్రహ్మం ఒక దేవత కాదు, కానీ దేవతల బ్రహ్మం విడిచిపెట్టలేరు. ఏ దేవత కూడా బ్రహ్మానుభవం లేకుండా ఉండరు. కానీ బ్రహ్మము దేవత కాదు, కానీ దేవత అందరూ కూడా బ్రహ్మములోనే ఉన్నారు. మనం ఏ దేవతను ఆరాధించినా ఆ దేవత ద్వారా, ఆ ముఖం ద్వారా బ్రహ్మమును పొందాలి. అంటే మనం దేవాలయాలని జాగ్రత్తగా పోషించుకోవాలి. పంచాయతీ చూస్తే రాజకీయాలు జ్ఞాపకం వస్తాయి, బ్యాంకు చూస్తే డబ్బు జ్ఞాపకం వస్తుంది, దేవాలయం చూస్తే భక్తి జ్ఞాపకం వస్తుంది. సత్పురుషులతోటి సహవాసం విడిచిపెట్టుద్దన్నారు పెద్దలు. ఇంకేంటే సహృదయం వాడితోటి, సద్బుద్ధం వాడితోటి, సత్పురుషులతో సహవాసం విడిచిపెట్టకండి. వాళ్ళతో సహవాసం చేయటం వల్ల మీకు మంచి ఆలోచనలు వస్తాయి, మంచి తలంపులు వస్తాయి, మంచి మాటలు వస్తాయి, మీ జీవిత నడవడికి మంచిగా ఉంటుంది, బాగుపడతారు, తరిస్తారు, జ్ఞానం కలుగుతుందని. సత్పురుషులతో స్నేహం ఎంత మంచిదో, సత్పురుషులు కాని వాళ్ళతో స్నేహం కూడా అంత ప్రమాదం. అంటే మనకి వచ్చే ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన లేని మాట కానీ, ఆలోచన లేని పని కానీ ప్రమాదం తీసుకొస్తుంది. ఆలోచన లేకుండా మాట్లాడితే, ఆలోచన లేకుండా పని చేస్తే మంచి కంటే చెడు ఎక్కువ వస్తుంది. అంటే ఆలోచన కూడా అమృతంతో సమానం. తర్వాత మనం సొంతంగా ఆలోచించడం కూడా నేర్చుకోవాలి. మనం నెమ్మదిగా పెద్దవాళ్ళ మారి మన శరీరాలు ఏ విధంగా అయితే పెద్ద అవుతున్నాయో, మన హృదయాలు కూడా పెద్ద అవ్వాలి, హృదయం విశాలం అవ్వాలి. ఆ బుద్ధికి ఒక విధమైనటువంటి నిర్మలత్వం రావాలి, నిశ్చలత్వం రావాలి బుద్ధికి. అందరూ కూడా ఇంటి పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు పుస్తకాలు చదువుకోవడంలో, హై స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు వాళ్ళు చదువుకునే పుస్తకాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు సంపాదించడం కూడా, డబ్బు సంపాదించుకునే వాళ్ళు కూడా ఇంకా బాగా జాగ్రత్తగా ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన పని ఏమిటంటే, అన్నిటికంటే ముఖ్యమైన పని మనం పని కాదనుకుంటున్నాం, ముఖ్యం కాని పనులకు ఎక్కువ, ఏదైతే ముఖ్యం కాని పనులు దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యమైన పని, అన్నిటికంటే మొదటి పని, అన్నిటికంటే ప్రధానమైన పని మనో నిగ్రహం. మన మనస్సును నియమించుకోవడానికి, మన మనసును అదుపు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయటం లేదు, సాధన చేయటం లేదు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాం. ఏదైనా రేపు పరీక్షకు వెళుతున్నామంటే జాగ్రత్తగా చదువుకుని వెళతాం. రేపు పెళ్లికి లేనప్పుడు బట్టలు మార్చుకుని మంచి మంచి బట్టలు వేసుకుని వెళతాం. చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉంటాం. కానీ మన జాగ్రత్త లేని విషయం ఏంటంటే, మన మనస్సు విషయంలో మనం జాగ్రత్తగా ఉంటాం కాదు. ఆ మనస్సును కంట్రోల్ చేసుకోవటం, నియమించుకోవటం, దాన్ని నిగ్రహించుకోవటం, దాన్ని ఒక క్రమంలో పెట్టుకోవటం మర్చిపోయాం. ఎందుకంటే ముఖ్యమైన పని లేదు. భగవంతుడు కూడా గీతలో ఏం చెప్పాడంటే, నీ మనస్సును స్నేహితుడిగా చేసుకొని నీ మనస్సును విరోధంగా పెట్టుకోవచ్చు. మన మనస్సు మనకు అనుకూలంగా ఉంటే, మన మనస్సు శాంతిగా ఉంటే, మన మనస్సు పవిత్రంగా ఉంటే, మన మనస్సు నిశ్చలంగా ఉంటే లోకంలో అందరూ విరోధులైనా మనం చేసేది ఏమి లేదు. మీ మనస్సులో నిశ్చలత్వం లేకపోతే, మీ మనస్సులో కుదులు లేకపోతే, మీ మనస్సుకు నిర్మలత్వం లేకపోతే, మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని సుఖపెట్టాలన్నా సుఖపెట్టలేరు. అంటే అటు మోక్షానికి మనస్సే కారణం, ఇటు బంధానికి మనస్సే కారణం. అసలు కొంతమందికి మనలో అజ్ఞానం ఉంది, దాన్ని తొలగించుకోవాలని కూడా తెలియదు. కానీ ఇందులో అయ్యో మనలో ఏదో వెలితి కనిపిస్తుంది, ఏదో అజ్ఞానం కనిపిస్తుంది, ఏదో అశాంతి కనిపిస్తుంది, ఏదో కొరత కనిపిస్తుంది. పెద్దలను ఆశ్రయించి దాన్ని తెలుసుకుని అందులో నుంచి విడుదల పొందాలని ప్రయత్నం చేస్తారు కొంతమంది. కొంతమంది అసలు అజ్ఞానం ఉందని కూడా వాళ్ళకి తెలియదు. అసలు బహుశా మనం అందరం ఆ స్థాయిలో ఉన్నాము. అంచేత భగవంతుడు అంతర్యామగా ఉన్నాడు. భగవద్గీతలో భగవంతుడు నేను కాశీలో ఉన్నాను, అరుణాచలంలో ఉన్నాను, రామేశ్వరంలో ఉన్నాను అని చెప్పలేదు. ఉన్నాడు అవన్నీ క్షేత్రాలు, పెద్దలు అక్కడ తపస్సు చేసినటువంటి ప్రదేశాలు. మంచి క్షేత్రాలు దర్శించడం మంచిది, గ్రంథాలు చదవటం మంచిది, క్షేత్రాలను దర్శించడం మంచిది, పెద్దలను సేవించడం మంచిది. అన్నిటికంటే గురువు అనుగ్రహం, ఈశ్వరు అనుగ్రహం ముఖ్యం. మనం మాట్లాడే మాట, మనకు వచ్చే తలంపు, మన చేతితోడే చేసే పని ఈశ్వరుని దయకి మనం పాత్రులు అయ్యేలాగా ఉండాలి. భగవంతుడు అన్నాడు, అహమాత్మ గుడాకేశ సర్వభూత సహిష్ఠత, నేను అందరి హృదయంలోనే ఆత్మగా ఉన్నాను, చైతన్యముగా ఉన్నాను, బ్రహ్మముగా ఉన్నాను, మీ అందరి హృదయాల్లో అంతర్యాముగా ఉన్నాను. అయితే మనకు తెలియటం లేదు, భగవంతుడు మన అందరి హృదయాల్లో అంతర్యాముగా ఉన్నాడు ఉన్నట్టు కూడా మనకు తెలియటం లేదు. దానికి ఎవరో కారణం కదా, మన స్వార్థం కారణం. మన అందరికీ కామన్గా అత్యంత ఇష్టం, నీకు ఇష్టం, నాకు ఇష్టం, ప్రధానమంత్రి గారికి ఇష్టం, అందరికీ ఇష్టం. నీ ఇష్టం ఎవరో లేకుండా ఉండరు, ఎవరి స్వార్థం వాళ్ళకి ఇష్టం. నాకు 10 ఎకరాల పొలం ఉందంటే ఆ 10 ఎకరాలు నాకు ఎందుకు ఇష్టం అంటే అది నాది అనుకుంటున్నాను కాబట్టి ఆ 10 ఎకరాలు నీ ఇష్టం. ఆ పక్కనే నీకు 10 ఎకరాలు ఉన్నా నీ 10 ఎకరాలు అంటే నాకు ఇష్టం ఉండదు. ఆ 10 ఎకరాలు నాది అనుకుంటున్నాను కాబట్టి నాకు ఇష్టం. నా సరిహద్దులో నీకు 10 ఎకరాలు ఉందనుకోండి, నాకు ఇష్టం ఉండదు. ఇంచేది నాది అని అనుకోవటం లేదు. మానవుడికి వాడు స్వార్థం వాడికి ఇష్టం కాబట్టి వాడు పొలం ఇష్టం, వాడు డబ్బు ఇష్టం. ప్రపంచంలో ఇంతవరకు ఏం నరకములైనా స్వార్థాన్ని ఎవరైతే చెల్లించలేకపోయినా వాడి జ్ఞాని కూడా కాలేదు. అయితే పూర్తిగా మనం స్వార్థం తగ్గించుకోవాలంటే పూర్తిగా స్వార్థం తగ్గించుకోలేము. భగవంతుడు చెప్పాడు, బహుజన్మలు పుణ్యకర్మలు చే బహుజన్మలో పుణ్యకర్మలు చేస్తేనే కానీ వాడు స్వార్థం నుంచి విడుదల పొందలేడు. బహుజన్ముల సుకృతం, బహుజన్ముల పుణ్యబలం అవసరమని భగవంతుడు చెప్పాడు. అయితే ఒకేసారి మనం స్వార్థం తగ్గించుకోలేము. ఆ రోజుకి ఆ రోజు, ఆ జన్మకు ఆ జన్మ, ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం తగ్గించుకుంటూ రావాలి. ఈ స్వార్థం శరీరంలో లేదు, ఈ స్వార్థం లోపల చైతన్యంలో బ్రహ్మములో వెలుగులో లేదు. చైతన్యానికి స్వార్థం లేదు, చైతన్యానికి పరిమితులు లేవు, హద్దులు లేవు, దానికి రూపం లేదు, నామం లేదు. శరీరానికి స్వార్థం లేదు, మరి ఎక్కడుంది స్వార్థం? మనస్సులో ఉంది. మనస్సు బంగారం అయితే జ్ఞానం రావటం తేలిక. మన ఇంట్లో ఉన్న బంగారం వల్ల మనకు జ్ఞానం రాదు, మన మనస్సు బంగారం అయితే మనకు జ్ఞానం వస్తుంది. ఈ మనస్సు పలచబడేటట్టు చేసుకోవాలి. మన సత్కర్మలు చేసి ఈ మనస్సు పలచబడేట్టు, మనస్సు చెక్కపడకూడదు, మనస్సు పలచబడేటట్టు చేసుకోవాలి. ఈ వేరు బుద్ధి కలిగించేది, భేద బుద్ధి కలిగించేది, జీవుడు వేరు, దేవుడు వేరు, ఇటువంటి బుద్ధి కల్పించేదంతా మనస్సే, మనస్సే జీవుడు. ఈ మనస్సు శరీరం అంతా వ్యాపించి ఉంటుంది, కానీ వారి శరీరం గారు కాదు. నీ ముక్కు ఏమీ బాగలేదు, అంటే నీ ముక్కు బాధపడదు, మీ ముక్కుతో కలుస్తున్న మీ మనస్సు బాధపడదు. పెళ్ళికూతురు ఏమీ బాగలేదు అని అంటే పాపం, ఆ పెళ్ళికూతురు శరీరం మాట బాధపడదు, ఆ పెళ్ళికూతురు శరీరంతో కలిసిన మనస్సు బాధపడదు. శరీరం అంతా కలిసి ఉంటుంది మనస్సు, కానీ వారి మటుకి శరీరం గారు కాదు, శరీరం కంటే భిన్నంగా ఉంటారు. ఆ మనస్సుని మన పెద్దవాడు జీవుడు అని పిలుస్తారు. శరీరాన్ని కాలిస్తే బూడిద అవుతుంది, కత్తిరితే మట్టి అవుతుంది. ఈ శరీరం ఎవరిది అంటే మీరు ఏమంటారు? నాది అంటారు. నాదని శరీరం అంటాం కదా, మీ లోపల మనస్సు అంటాను. అంటే ఆ మనస్సు గారు ఉన్నంతకాలం మీకు శరీరాలు వస్తాయి, అయ్యే పునర్జన్మలు. ఈ శరీరంతో ఏమి సంబంధం లేదు మనస్సు గారికి. అంటే శరీరం చనిపోయినప్పుడు మనస్సు గారు చనిపోరు, అంటే ఆ మనస్సు గారు ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసి వారి సంస్కారాన్ని అనుసరించి, వారి వాసనను అనుసరించి, వారి కర్మను అనుసరించి వారిని ఇంకో శరీరాన్ని ధరిస్తారు. దేహమే శవబుద్ధి ఉన్నంతకాలం వారికి శరీరాలు వస్తూ ఉంటాయి. శవబుద్ధి కలిగాక వారి శరీరాలు, శవబుద్ధి ఉన్నంతకాలం శవాలు ముయ్యాలి. శవబుద్ధి వచ్చాక మీ శవాలతో పని లేదు, ఆ శివస్వరూపాన్ని పొందుతారు. అదే బ్రహ్మస్వరూపం, అదే ఆత్మస్వరూపం, అదే చైతన్య స్వరూపం, అదే జ్ఞాన స్వరూపం. ఆ మనస్సు గారిని బాగు చేసుకోవటానికి గుళ్ళు, గోపురాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు, పూజలు, పుణ్యాలు, జపాలు, ధ్యానాలు, విచారణలు, ఇవన్నీ మనో నిగ్రహానికి మన పెద్దలు ఏర్పాటు చేశారు. అంటే మనస్సును నిగ్రహం మన మనస్సును మనం నిగ్రహించుకుంటే మన శరీరం ఏసీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, మన మనస్సుకి నిగ్రహించుకున్నప్పుడు, మన మనస్సును నియమించుకున్నప్పుడు కూడా మన ఉదయంలో ఉంటుంది శాంతి, మన ఉదయంలో ఉన్న ఆనందం మనకు అందుతూ ఉంటుంది. అందరి హృదయాల్లోనే అంతర్యామిగా ఉన్నాడు. ఉన్నాడు, పని చేస్తున్నాడు. ఉన్నాడు, పని చేస్తున్నాడు. వాడు చేసే పనికి గుర్తింపులు అక్కర్లేదు. ఇంచేత చైతన్యానికి ఇతరులు లేరు, మనస్సుకి ఇతరులు ఉన్నారు. అంటే గుర్తింపుని కోరుకుంటారు. చైతన్యానికి ఇతరులు లేరు, అంటే చైతన్యం గుర్తింపు కోరుకోదు. మనకు గుర్తింపు కోరుకునే కొద్దీ వ్యక్తి భావన పెరుగుతుంది. గుర్తింపులు కోరుకోవటం మానేస్తే మనస్సు చిరిగిపోతుంది. గుర్తింపులు కోరుకుంటే మనస్సు చెక్కబడుతుంది. కొంతమంది ఎంత చదువులు చదువుకున్నా కామన్ సెన్స్ ఉండదు. ఈ ఫిలాసఫీ సబ్జెక్ట్కి, మెటాఫిజిక్స్కి, అకాడమిక్ ఎక్సలెన్స్ కంటే కామన్ సెన్స్. కామరాజు నాగరావు మెడ్రాస్లో ముఖ్యమంత్రిగా 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆయన 4వ తరగతి చదువుకున్నాడు. రామరాజ్యం ఏ ముఖ్యమంత్రి చేయలేనంత గొప్పగా పరిపాలన చేశాడు మెడ్రాస్లో కామరాజు నాయుడు. ఏంటంటే మీరు చూస్తే చదువులేదు, ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్నారు. ఒకసారి కామరాజు నాయుడుని అడిగితే ఆయన ఎవరితో చెప్పాడు, కామన్ సెన్స్ ఎవరు. ఆయన చదువుకున్న 4వ తరగతి, కానీ రామరాజ్యం అని పెంచుకున్నాడు. కామరాజు రాజ్యం, రామరాజ్యం అన్నాడు. ఇప్పుడు కూడా ఆ కామరాజు పరిపాలన తమిళనాడులో జ్ఞాపకం పెట్టుకుంటాడు. అంటే ఆ పరిపాలనలో ఉన్నటువంటి అందం, ఆ సౌందర్యం, ఆ డిసిప్లిన్, కామన్ సెన్స్ ముఖ్యం. నీకు ధనం ఉండొచ్చు, విద్య ఉండొచ్చు, కామన్ సెన్స్ అనేట్లకంటే ముఖ్యం. అంటే మన జీవితంలో, దైనందిన జీవితంలో మనకు వచ్చే సమస్యలను, చాలా సమస్యలను పరిష్కారం చేసి పెట్టేది కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ ఉంటే మనకు రోడ్ సెన్స్ వస్తుంది, టైం సెన్స్ కూడా వస్తుంది. కామన్ సెన్స్ లేకపోతే రోడ్ సెన్స్ రాదు, టైం సెన్స్ రాదు. కామన్ సెన్స్ వాడికి అండర్స్టాండింగ్, అవగాహన శక్తి పెరిగింది. అవగాహన శక్తి పెరిగి వాడికి చైతన్య, అవగాహన శక్తి ఎవరికైతే ఉందో వాడికి చైతన్య స్థాయి కూడా పెరిగింది. ఆకాశం అంత విశాలంగా ఉంటాడు, సముద్రం అంత లోతుగా ఉంటాడు. ఎవరు, అవగాహన పెరిగిన వాడికి అండర్స్టాండింగ్ పెరుగుతుంది. అంచేత భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే, రమణ మహర్షి గారిని అడిగారు భగవంతుడు ఎక్కడ ఉన్నాడని. అడిగితే ఆయన అక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని ఏం చెప్పలేదు. ఇక్కడ లేడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడో లేడు, ఎక్కడ ఉన్నాడు అని ఏం చెప్పలేదు. ప్రతి మనిషికి నేను అనే తలంపు ఉంది. భగవంతుడు ఉన్నాడు అని చెప్పేవాడికి, భగవంతుడు లేడని చెప్పేవాడికి నేననే తలంపు ఉంది. భగవంతుడు ఉన్నాడని చెప్పొచ్చు, లేడని చెప్పొచ్చు. ఉన్నాడని చెప్పేవాడికి వాడికి ఏం తెలియదు, లేదని చెప్పేవాడికి వాడికి ఏం తెలియదు. ఉన్నాడనుకోవటం అక్కడ తలంపు, లేడనుకోవటం అక్కడ తలంపు. ఉన్నాడని చెప్పేవాడికి వాడి గురించి ఏమీ తెలియదు, లేడని చెప్పేవాడికి కూడా వాడి గురించి తెలియదు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ప్రతి మానవుడికి నేనక తలంపు ఉంది. దాన్నే ప్రథమ తలంపు అంటారు, మూల తలంపు అంటారు. ఆ తలంపు వచ్చాక ఇతర తలంపులు నీకు వస్తున్నాయి. ఆ మూల తలంపు నీ లోపల నుంచే వస్తుంది, కానీ బయట నుంచి రావటం లేదు. ఆ మూల తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో, నీలో మూల తలంపు నీకు లో నేననే తలంపు నీకు లోపల నుంచే వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో, ఆ మూల తలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో, నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో, అక్కడ నీ యజమాని ఉన్నాడు, నీ ప్రభువు ఉన్నాడు, నీ భర్త ఉన్నాడు, నీ కంట్రోల్ ఉన్నాడు, భగవంతుని ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు. ఈశ్వరుడు అంటే నియమించేవాడు అన్నాడు. ప్రభు మనకి యజమాని, ఈ పంచభూతాలకి, నీకు నాకు అన్నిటి నీ కంట్రోల్ చేసేవాడే ఈశ్వరుడు అని పిలుస్తాం. ఈశ్వరుడు అంటే అక్కడ శివుడు అని, శివుడు అని కాదు, త్రిమూర్తిలో ఉన్నవాడని కాదు. ఈశ్వరుడు అంటే యజమాని, ప్రభువు, భర్త, మొత్తం సృష్టిని అంతా నియమించేవాడు యజమాని. వాడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ఇతర లోకాల్లో ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నాడు, మొత్తం అన్ని లోకాలకి ఆత్మ ఆయన ఈశ్వరుడు. ఆయనకి తెలియకుండా ఏది జరగదు, జరగటానికి అవకాశం లేదు. జ్ఞాని ఆయన స్వరూపాన్ని పొందుతాడు. ఆ ఈశ్వర స్వరూపాన్ని అది జ్ఞాని మాత్రమే పొందగలడు, ఇతరులకి సాధ్యం. అంటే మూలతలంపు మూలంలో పరమేశ్వరుడు ఉన్నాడు, మూలతలంపు మూలంలోనే బ్రహ్మం ఉంది, మూలతలంపు మూలంలో సత్యం ఉంది, మూలతలంపు మూలంలో చావులేని సత్పదార్థం ఉంది. ఈ శరీరం చనిపోతుంది, ఏళ్ళ రోజులు చనిపోతుంది, అది పుట్టింది కాబట్టి చనిపోతుంది. పుట్టడం దానికి చావులేదు. పుట్టింది ముసలుడు అవుతుంది, ముసలుడు అయింది చనిపోతుంది. పుట్టడం దానికి చావులేదు. ఏదైతే పుట్టదో అది చావదు, ఏదైతే పుడుతుందో అది చనిపోదు. మీరు మీ ఉదయంలో ఒక సత్యం ఉంది, ఒక బ్రహ్మ పదార్థం ఉంది, అది ఎవరో కాదు, నిలివై ఉన్నావు. ఒకసారి రమణ మహర్షి గారితో, ఆపరేటర్ గారితో, ఆపరేటర్ గారు మాట్లాడుతున్నాం, నాకు భయం వేస్తుంది. అనిపిలేడు. నాకు భయం వేస్తుంది, వయసు వచ్చి నీద పడుతుంది, ఇంతవరకు నేను చేసిన సాధన లేదు. అప్పుడు నాకు 80 సంవత్సరాలు వచ్చింది, నా చేతితో నేను మంచి పనులు చేసుకోలేదు, వయసు వచ్చి మీద పడుతుంది, మమకారం పోలేదు, అహంకారం పోలేదు, కోపతోపాలు పోలేదు, రాగద్వేషాలు పోలేదు. ప్రపంచం మీద నా మమత నాకు భగవంతుడి మీద మమత లేదు. భగవంతుడి మీద మమత అంటే భగవంతుడు గుర్తుకొచ్చును, నాకు లోకం మీద మమత ఉంది కాబట్టి లోకం గుర్తుకొస్తుంది, కానీ భగవంతుడి మీద మమత లేనప్పుడు నాకు భగవంతుడు ఎలా గుర్తుకొస్తాడు? ఎలా క్రీడల్లో తెలివైన గలవాడు, క్రీడల్లో తెలియగలవాడు, వాళ్ళు చెప్పేది స్పష్టంగా చెప్తారు. ఒకసారి వాళ్ళ ఆలోచనలో క్లారిటీ ఉంటుంది, వాళ్ళు కోర్టులు అబద్ధాలు చెప్పొచ్చు, వేరే విషయం, కానీ ఆలోచనలో క్లారిటీ ఉంటుంది. ఆయన అడిగారు, 80 సంవత్సరాలు వచ్చినాయి, ఈ కోర్టు ఇల్లు మధ్యలో తిరుగుతున్నాను, ఇల్లు ఇల్లుదే, ఇల్లు గుడి కాదు, ఇల్లు కోర్టు, కానీ ఇప్పుడు భయమేస్తాను, చావు దగ్గరికి వచ్చేస్తాను, చచ్చిపోతాను, చచ్చిపోతానేమో నేను, చావు దగ్గరికి వచ్చేస్తాను, చావు దగ్గరికి వచ్చినా పర్వాలేదు, చావు ఉంటే భయమేస్తాను అన్నారు పేర్ర గారు. వాట్ 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 అన్నారు బాబా, ఏమిటి ఏమిటి అన్నారు, ఆశ్చర్యంగా అన్నారు. నేను చచ్చిపోతాను పిల్లలు గారు అన్నారు, నేను చచ్చిపోతాను, ఇంతవరకు నా చేతితో నేను మంచి చేసుకోలేదు, చావు చూస్తే దగ్గరికి వచ్చేస్తాను, కోర్టు చుట్టూరు తిరగటం, ఇంటి చుట్టూరు తిరగటం సరిపోయింది, నాకు చచ్చిపోతాను, చచ్చిపోయినా పర్లేదు, భయం వేస్తాను, చచ్చిపోతాను, భయం వేస్తాను అని పిల్లలు గారు. భగవాన్ ఏమన్నారంటే, ఇలా కూర్చున్నాను, ఇలా కూర్చున్నాను, ఇలా లేదు, వాట్ 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 అని, ఏం చచ్చిపోతున్నానంటే చచ్చిపోవటం, ఇంటి చచ్చిపోవటం అంటున్నారు. బాగా నువ్వు చచ్చిపోదావన్నా, చచ్చిపోదావు, నువ్వు చచ్చిపోదావన్నా, నువ్వు చచ్చిపోవు, నువ్వు చావు లేని పదార్థాన్ని, శరీరం నువ్వు అనుకుంటున్నావు, శరీరం నువ్వు అనుకుంటున్నావు, అంటే నువ్వు శరీరం నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు కాదు, శరీరం నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు, అంటే మనస్సు శరీరము విడిపోతాయి, ప్రాణము శరీరము విడిపోతాయి, విడిపోయినప్పుడు దాన్ని చనిపోవటం అంటారు, శరీరం చనిపోతుంది, నీ లోపల ఉన్న హృదయం, నీ హృదయంలో ఉన్న బ్రహ్మ పదార్థం నుండి ఉంటుంది, దానికి శరీరానికి ఇసుమంతయు అణిమంతయు చింతాకంట సంబంధం లేదు. నువ్వు లోపల ఏ పదార్థం, ఈ లోపల ఏ వస్తువు, ఏ చావులేని వస్తువు ఉన్నావో, ఏ సత్పదార్థం, అంటే స్పిరిట్ చావులేని సత్పదార్థము, అది నీ హృదయంలో ఉంది, దానికి చనిపోయే దేహానికి సంబంధం లేదు, అది నీవై ఉన్నావు, ఆ సత్యము నీవై ఉన్నావు, దానికి చావు లేదు, అది నీవైనప్పుడు నువ్వు ఎలా చచ్చిపోతావు, నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి అనుకున్నా నీకు చావు రాదు, నువ్వు చావు లేని సత్పదార్థం, ఒకవేళ నేను చచ్చిపోవాలనుకున్నా నీకు చావు రాదు, చావు సాధ్యం కాదు, ఎలా చచ్చిపోతావు, చావు లేని వస్తువును, అంటే ఇది స్పిరిట్, శరీరం ఎలా వస్తే అలా పోతుంది, ఈ తుక్కుని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పడేస్తారు, ఊరి బయటికి తీసుకెళ్ళి ఈ తుక్కుని పడేస్తారు ఎక్కడో, కొంతమంది కాలుస్తారు, కొంతమంది కట్టెడతారు, ఏదో ఒకటి చేస్తారు, ఆయన తుక్కు ఈ తుక్కుని తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు, అది నువ్వు కాదు, చచ్చిపోతాను చచ్చిపోతానన్నా నీకు కాదు, చచ్చిపోదామన్నా నీకు చావు, నువ్వు చావు లేని సత్పదార్థం, వాట్ 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 ఏమి చచ్చిపోతానంటే ప్రేరణ గారు, నువ్వు చావు లేని వస్తువు, నువ్వు చావు లేని వస్తువు గారు, అంటే ఇన్స్పిరిట్ మీరు చెప్పింది బాగానే ఉంది, మరి నాకు అది అందటం లేదు, అందుతుంది రాను ప్రాక్టీస్ సమస్యలు, నువ్వు కోర్టుకి వెళ్ళి 40 ఏళ్ళ నుంచి, నువ్వు 30-40 ఏళ్ళ నుంచి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నావు, డాక్టర్ ఏ విధంగా అయితే మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాడో, లాయర్ ఏ విధంగా అయితే లాని ప్రాక్టీస్ చేస్తాడు, అలాగే ట్రూత్ సీకర్ ఏ విధంగా అయితే ట్రూత్ని ప్రాక్టీస్ చేస్తాడు, అలాగే నువ్వు ప్రాక్టీ లాన్ ప్రాక్టీస్ విచారం, నీ లోపల ఒక సత్పదార్థం ఉంది, అది నీవై ఉన్నావు, దాని తాలూ ఇక నీకు అనుభవం లేదు, అనుభవం లేకపోయినా అది నీవే, అయితే అనుభవంలోకి వస్తే నీకు సుఖి అవుతావు, లేకపోతే నేను దుఃఖం వెంటాడుతుంది, మరి లాంగ్ 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 ప్రాక్టీస్. మనం సిగరెట్లు అలవాటు ఉందనుకోండి, మనకి 10 సంవత్సరాలు నేర్చుకున్నామని సిగరెట్లు ఒక గంటలో విడిచిపెట్టాలంటే విడిచిపెట్టం, ఏదైనా తెచ్చుకోవడం చాలా తేలిగ్గా తెచ్చుకుంటాం, అలవాట్లు విడిచిపెట్టడం కష్టం. ఈ మధ్య కాకినాడలో ప్రేరణ గారితో మాట్లాడితే నాకు ప్రేరణలు అంటే ఇష్టం, అంటే వాళ్ళు తెలివి గారు, వాళ్ళు బ్రెయినీ పీపుల్, ఒకరు అబద్ధాలు చెప్పినా వాళ్ళ ఆలోచనలో ఒక బుద్ధి సూక్ష్మత మనకంటే కొంచెం ఎక్కువ ఉంటుంది వాళ్ళు. ఈ మధ్య కాకినాడలో ప్రేరణ గారు వారి ఇంటికి మాట్లాడుతూ, ఏమండి ప్రేరణ గారు ఏం చేస్తున్నారు, నీ ప్రాక్టీస్ ఉంది కూడా సరే సరే సాధన ఏం చేస్తున్నారు అన్నాడు, తగిలించుకోవడం మానేసి వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నాడు ప్రేరణ గారు సాధన ఏం చేస్తున్నారంటే, ఇంతవరకు తగిలించుకున్నా మమకారాలు పెట్టుకుని, నేను పెట్టుకుని మమకారాలు వదిలించుకుంటున్నాను, తగిలించుకోవడం అయిపోయింది, ఇప్పటి వరకు నువ్వు వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, అయితే శ్మశానానికి వెళ్తానికి సిద్ధంగా ఉన్నాను, శ్మశానం రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది, ఈ వయసులో ఏం చేస్తున్నానంటే తగిలించుకోవడం తగ్గించుకుని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్లేటర్ గారు, అందుకే నాకు ప్లేటర్లు అంటే ఇష్టం. ఆయన తగిలించుకోవడం తగ్గించి చేసుకుంటున్నారు అక్కడ సులువుగానే, వదిలించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారని అతడి మించిన సాధన ఉందన్నారు. ఇందుకు మూల తలంపు మూలంలో ఈశ్వరుడు ఉన్నాడు. వాట్ వాట్ నువ్వు చావటం ఏంటరా, ఒక చావాలన్నా చావు నువ్వు, ఒకవేళ నువ్వు చచ్చిపోతాను చచ్చిపో, నువ్వు ఎక్కడ చస్తావు, నువ్వు చావులేని సత్పదార్థం, అది నీకు తెలియకే చచ్చిపోతాను చచ్చిపోతాను అంటున్నావు. చావులేని సత్పదార్థం ఎక్కడైతే నీ హృదయంలో చావులేని సత్పదార్థంలో, అక్కడ ఆనందం ఉంది, శాంతి ఉంది, సుఖము ఉంది. మిఠాయిని ఇలా చేతులు పట్టుకుంటాం అనుకోండి, మిఠాయిని కింద విసిరేసి చేతులు పట్టుకున్నప్పుడు వేళ కొంచెం అరిచేతి కొన్ని అంటుకుంటాం. మిఠాయిని చేతిలో ఉన్న మిఠాయిని వదిలేసి ఆ చేతికి అంటుకున్న మిఠాయిని నాకటం ఎటు ఉండదు. హృదయంలో ఉన్న ఆ సత్పదార్థంలోంచి పొంగి పొంగుతున్నటువంటి ఆనందాన్ని, శాంతిని వదిలేసి సుఖాల కోసం, ఆనందాల కోసం, భోగాల కోసం ప్రపంచంలో తిరగటం అటువంటి. ఇప్పుడు మిఠాయిని పడేసిన తర్వాత కూడా మన చేతికి అంటుంది నాకుని ఎంతో కంటే తీపిగానే ఉంటుంది, కానీ మిఠాయి తిన్నంతలో ఉంటుంది నాకు ఎంత కొంత వస్తుంది. అలా హృదయంలో ఉన్న ఆనందాన్ని వదులుకుని, హృదయంలో ఉన్న శాంతిని వదులుకుని, హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మస్థితిని వదులుకొని, ఆనందమే ఆనందం, శాంతే శాంతి, ఆ సుఖమే సుఖము, ఎటు చూసినా సుఖమే, సుఖ సముద్రం, శాంతి సముద్రం, ఆనంద సముద్రం, అది పొంగి సహస్రాలను ముంచేస్తుంది. ఎప్పుడైనా మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు దీన్ని విడిచిపెట్టి సుఖాల కోసం, భోగాల కోసం ప్రపంచంలో తిరగటం ఎటువంటిదంటే, ప్రపంచంలో వెతకటం ఎటువంటిదంటే, చేతిలోనే చక్కటి మిఠాయిని వదిలేసి చేతికి అంటుకున్నటువంటి దాన్ని నాకటం అంటే, అది మీరు యోచన విడిచిపెట్టద్దు, మీ ఆలోచన మీరు విడిచిపెట్టండి, మీరు స్వతంత్రంగా ఆలోచించడం నేర్చుకోండి. మనకి స్పష్టత రావాలి, మనం ఏదైతే పొందుదాం అనుకుంటున్నాం ఒక తారీఖు వస్తువు దానికి సంబంధించిన ఆ స్పష్టత రావాలి, క్లారిటీ రావాలి. ఇప్పుడు ఎన్నో ఇప్పుడు వదిలించుకోవడానికి సాధన చేస్తున్నారని, ఆ వదిలి ఏది వదిలించుకోవాలో దాని తాలూకు స్పష్టత కూడా మీకు ఉండాలి. బ్రెయిన్లో మనకి ఆ క్లారిటీ లేనప్పుడు తప్పనిసరిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆ కన్ఫ్యూజన్ నుంచి అశాంతి బయలుదేరుతుంది. పేరుతోటిని రూపాలతోటి సంబంధం లేకుండా వాటి వెనక ఎప్పుడు ఉండేది సత్యం, మీ అందరి హృదయాల్లో సత్యం ఉంది. అది ఒక రూపానికి పరిమితమైంది కాదు, ఒక నామానికి పరిమితమైంది కాదు. ఆ లోపల సత్యానుభవం కలగాలంటే మన రూపబుద్ధి తగ్గించుకో, రూపం అది కాదు, నామం అది కాదు, రూపం వచ్చింది నీకు వ్యవహారానికి ఒక నామం పెట్టారు. నువ్వు రూపానికి పరిమితం అవ్వద్దు, నామానికి పరిమితం అవ్వద్దు. రూపనామాలకి ఆధారం ఏ సత్యం అయితే ఉందో అది రూపబుద్ధి తగ్గించుకుంటే, నామబుద్ధి తగ్గించుకుంటే అంతరంగముడన్న సత్యం నీకు గోచరిస్తుంది, ప్రత్యక్షం అవుతుంది. ఈ దేహము నేను నాకెంత సహజంగా స్ఫురిస్తుందో లోపల సత్యం కూడా నీకు అంత సహజంగా స్ఫురించాలి. అది నీ కడసారి జన్మ, అది చివరి జన్మ, ఆ చెటారు కొమ్మ. మీరు ఎప్పటికీ నీ దేహం ఎంత సహజంగా స్ఫురిస్తుందో ఈ లోపల సత్యం కూడా అంత సహజంగా స్ఫురించాలి. మనం సద్బుద్ధిలో లేము, విపరీత బుద్ధిలో ఉన్నాం. సహజ బుద్ధిలో లేము, విద్యారంజుడు అంటాడు, సహజ బుద్ధి లేము, సహజ బుద్ధి మనకు లేదు, సద్బుద్ధి లేదు, విపరీత బుద్ధి ఉంది మనకి, సహజ బుద్ధి లేదు. విద్యారణ్యుడు చెప్తాడు, సహజ బుద్ధి మనకు లేదు, విపరీత బుద్ధి ఉంది. దేహమే నువ్వు, దేహము నువ్వు కాకపోయినా దేహము నీదే, కానీ దేహము నువ్వు కావు, కానీ దేహము లేనిన బుద్ధి విపరీత బుద్ధి. లోకం ఉన్నట్టు కనిపిస్తోంది, ఈ లోకంలోకి ట్రైనింగ్ అవడానికి వచ్చాం మనం అంతే, మన చైతన్య స్థాయిని పెంచుకోవడానికి ఈ లోకంలోకి వచ్చాం. స్కూల్లో చదువుకోవడానికి ఎలా జరుగుతాము, ఈ స్కూల్ ఈ ప్రపంచంలో కూడా కొన్ని ట్రైనింగ్ అవడానికి మనం వచ్చాం. అంటే అంతవరకే ఇది, ఈ దేహం ఎంత నిజము, లోకం కూడా అంతే నిజం. ఈ లోకం కూడా నిజం కాదు, నిజం వల్లే నీకు కనిపిస్తుంది. నిజం వల్లే కనిపించిన దాన్ని నిజమనుకోవటం అది సహజ బుద్ధి కాదు, అది సత్పురుషుడి బుద్ధి కాదు, అది పర్వత బుద్ధి అంటాడు విద్యారంజుడు. చెడిపోయే కాలం వచ్చినప్పుడే విపరీత బుద్ధులు కలుగుతాయని చెబుతూ ఉంటారు. చెడులో ఈదే వాడికి చెడులో పడిపోయిన వస్తువు దొరకదు. ప్రాణాన్ని నిరోధించి, మాటను నిరోధించి ఆ చెరువులో మునిగిన వాడికి ఆ వస్తువు దొరుకుతుంది, ఆ బంగారం దొరుకుతుంది, ఆయన ఈతలు కొట్టేవాడికి తెలియదు. అదే కృష్ణుడు చెప్పాడు, అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల, నువ్వు అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల నీ హృదయంలోకి ప్రవేశిస్తాడు ఎక్కడున్నాడు, అంతర్యామ హృదయంలో ఎక్కడైతే ఏ హృదయంలోకి అంతర్యామగా ఉన్నాడు అక్కడే సత్యం ఉంది. ఈశ్వరుడికి మరొక పేరు సత్యం, ట్రూత్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ట్రూత్. అది నీ హృదయంలో ఉంది, నీ వైరాగ్యం లేకపోతే లోపలకి వెళ్ళలే. ఎంత పాండిత్యం ఉన్నా, నీ ఇంట్లో ఎంత ధనం ఉన్నా, నీకు ఎంత గౌరవం ఉన్నా, నీకు ఎంత అధికారం ఉన్నా, నీకు ఎంత పొలగబడి ఉన్నా, ఎంత కీర్తున్నా, వైరాగ్యం లేని వాడు లోపలికి వెళ్ళలేడు. వైరాగ్యాన్ని కల్టివేట్ చేయమని భగవంతుడు అర్జునుడికి సలహా చెప్తారు. సాధన వల్ల అన్ని సాధ్యమే, భగవంతుడి పదాలను ఆశ్రయించడం వల్ల అన్ని సాధ్యమే, భగవంతుడి డిక్షనరీకి అసాధ్యం అంటూ ఏమీ లేదు, అన్ని సాధ్యమే. ఈశ్వరుడికి సాధ్యం కాదంటూ లేదు. మనకు ఆ భక్తి కుదిరితే ఆ ప్రేమ కుదిరితే ఆ ఈశ్వరుడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, కంట్రోల్డ్ అనేవాడు ఒకడు ఉన్నాడని సజీవం అనే విశ్వాసం కలగాలి. అదే రాధాకృష్ణుని చెప్తాను, నీ బాడీకి ఎంత కంఫర్ట్ కోరుకుంటున్నావో నీ మైండ్కి కూడా అంత కంట్రోల్ కావాలి. నీ బాడీకి కంఫర్ట్ నువ్వు కోరుకుంటున్నావు కానీ మైండ్కి నువ్వు కంట్రోల్ కోరుకోవటం లేదు. నీ బాడీకి కంఫర్ట్ ఎంత ముఖ్యం అనుకుంటున్నావో నీ మైండ్కి కూడా కంట్రోల్ అంత అవసరం. నీ మైండ్ కంట్రోల్ దెబ్బతుంది, బాహ్యమ కానకు వచ్చేస్తుంది. అది రోడ్డు మీద దుమ్ము నలుకుంటుంది కానీ హృదయంలో ఉన్న బంగారం దగ్గరికి అది వెళ్ళదు. అది వేదంలో కూడా చెప్తాడు. వేదంలో ఏమని చెప్తాడంటే, ధనం వల్ల కానీ, చదువు వల్ల కానీ, సంతానం వల్ల కానీ, కీర్తి వల్ల కానీ, అధికారం వల్ల కానీ నీకు సత్యానుభవం కలగదు, సత్యం గోచరించదు. నీకు నువ్వు కాని దాన్ని త్యాగం చేయటం అనేది గోచరిస్తుంది. మనం దేనైనా త్యాగం చేయడానికి ఇష్టపడతాం, మన అహంభావాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడతాం. ఏం చేయాలి, అదే మనం అనుకుంటున్నాను కాబట్టి. ఇప్పుడు మన చదువు, మన తెలివి, మన సాధనలో పుణ్యక్షేత్రాలు తిరిగి రావటంలో మన తెలివితేటలు ఇప్పుడు ఎంతవరకు వచ్చినాయి అంటే, అహంకారమే ఆత్మ, అహంకారమే దేవుడు, అహంకారమే సర్వస్వం, అంతవరకు వచ్చింది. ఇది అహంకారం, ఇది ఆత్మ, ఈ అహంకారాన్ని ఆత్మ అనుకుంటున్నాం, అది ఆత్మ కాదనే భేదం కూడా తెలియనంతగా పడిపోయింది. అంటే మన తెలివితేటలు అంతవరకు తీసుకొచ్చినా అహంకారాన్ని ఆత్మ అనుకునే స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు అజ్ఞానాన్ని జ్ఞానం అనుకునే స్థాయిలో ఉన్నాం, శరీరాన్ని ఆత్మ అనుకునే స్థాయిలో ఉన్నాం, మనసుని ఆత్మ అనుకునే స్థాయిలో ఉన్నాం. చివరికి మన తెలివితేటలు అంతవరకు వచ్చాయి. భగవంతుడు ఒక వ్యక్తికి ఒక కొన్ని అవకాశాలు ఇస్తాడు. మీ అవకాశాలన్నీ మీ కుటుంబ సభ్యులు మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు, మీ కుటుంబ పోషణ మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు, మీ దేహ పోషణ జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేహం నాదే కానీ దేహం నేను కాదు. ఈ చొక్కాలు కూడా నాదే కానీ చొక్కాలు నేను కాదు. కారు నాదే కానీ కారు నేను కాదు. అందరికంటే అన్నిటికంటే మనకు ఉండటం అంటే ఎక్కువ ఇష్టం. డాక్టర్ గారు చెప్తారు మీకు కాళ్ళు తీసేయాలి, చేతులు తీసేయాలి. మరి ఏంటంటే కాళ్ళు తీసేయండి, చేతులు తీసేయండి, పర్వాలేదు ముందేటట్టు చేయండి అంటాడు, నేను బతుకుండేటట్టు చేయండి అంటాడు. అది కాళ్ళు తీసేసినా చేతులు తీసేసినా ఉంటాడు. మరి ఎలాగయ్యా నీకు నీకున్న రోగానికి కాళ్ళు తీసేయాలి, చేతులు తీసేయాలంటే ఇప్పుడు తీసేస్తే తీసేయండి, ఏదో 10 సంవత్సరాలు ఉండేటట్టు చేయండి. ఆ ప్రతి వారికి ఉండటం అంటే ఇష్టం. ఆ ఉండటం దేవుడు నీ స్వరూపంలో నీకు చావు, నీ స్వరూపానికి చావు లేవు. అదే నీ స్వరూపం అరూపమే, దానికి చావు లేవు, అది నీవై ఉండవు. అంటే నీకు చావు అంటే ఇష్టం లేదు. ఆ ఉండటమే దేవుడు, అదే బటయ్య, ఆ ఉండటమే దేవుడు. ఎప్పుడైతే భగవాన్ చెప్తే చనిపోయేవాడికి, చనిపోయేవాడికి సత్యం తెలియదు, సత్యవాడికి సత్యము తెలియదు. అంటే శరీరం చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను ఎవడైతే అనుకుంటాడు వాడి హృదయంలో ఉన్న సత్యం వాడికి తెలియలేదని అర్థం. ఇంకా శరీరానికి చావు రాకముందే ఎవరికైతే సత్య సాక్షాత్కారం కలిగిందో, బ్రహ్మ సాక్షాత్కారం కలిగిందో, వాడు బ్రహ్మకి చావు లేదు కాబట్టి తనకు కూడా మరణం, ఆ బ్రహ్మకి చావు లేదు. తాను ఎప్పుడైతే బ్రాహ్మణ స్థితిని పొందాడో తనకు కూడా చావు లేదు అనే సంగతి అనుభవంలోకి వస్తుంది. ఇది ఒట్టి మాటలు కాదు, ఇది చిరుక పలుకులు కాదు, నోటితో ఏదో మాట్లాడటం కాదు, అది అనుభవైతే వేయించం. అది మాటకు అందదు, తలంపుకు అందదు, మనస్సుకు అందదు, దేనికి అందదు, కానీ అనుభవానికి అందుతుంది. అది అనుభవైక వేయించం. ఒక మహాగురువు, ఒక మహాజ్ఞాని ఒక చూపు ద్వారా, ఒక టచ్ ద్వారా నిర్వహించుకు నీ మనస్సును మళ్లించగల శక్తి ఉంటుంది. వాళ్ళు జ్ఞానులు, ఋషులు, యోగులు, మహాత్ములు, భూమి మీద నడిచే దేవతలు. తల్లిదండ్రులు ఋణం తోర్చడం తీర్చగలం కానీ గురువు ఋణం తీర్చగలం. ఈ తల్లిదండ్రులు మనకు అవసరమైతే 10 రూపాయలు ఇస్తారు, బట్టలు పెడతారు, అన్నం పెడతారు, పుట్టింటికి వెళ్తే 4 రోజులు ఉంటే గౌరవం చేసి పెడతారు. అప్పుడు పుట్టింటికి వెళ్ళటం కూడా చాలా మంది తగ్గించేస్తున్నారు, ఎల్లా మమ్మల్ని అక్కడ పలకరించి వాళ్ళు ఉన్నారంటున్నారు, ఆప్యాయతలు తగ్గిపోతున్నారు. మనకి ఎక్కడ మమత ఉంటే అదే ఎక్కువ గుర్తు వస్తుంది. భగవంతుని పట్ల మమత ఉంటే భగవంతుని స్మరణ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కొంతమందికి 80 సంవత్సరాల వయసు వస్తుంది, ఎక్కడేం మాట్లాడాలని తెలియదు. అంటే శరీరానికి వయసు ఉంటుంది కానీ మనస్సుకి బుద్ధికి గురుత్వం ఉండదు. కృష్ణుని చెప్తాడు మీ బుద్ధి పాడైపోయిన తర్వాత మీ సంసారంలో ఎన్నున్నా నీకు సుఖం లేదు. మనం నడిపేది మన బుద్ధి, అది పాడైపోతే ఎన్నున్నా మనం సుఖపడం. సజ్జన సజ్జన సాంగత్యం ఎందుకంటే అంటే ఎవరికైతే సత్యానుభవంతో వాళ్ళు సజ్జనులు అంటారు. మీ హితం కోరేవాళ్ళు అందరూ సజ్జనులు, మన క్షేమం కోరేవాళ్ళు అమెరికాలో ఉన్నా మన పొరుగువారు, మన ఇంటి పక్క వాళ్ళందరూ మన పొరుగు వాళ్ళు కాదు. మన క్షేమం కోరే వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ మన పొరుగు వాళ్ళే. ఈశ్వరుడు మరొక రూపంలో గురువు. మన తల్లిదండ్రులు కొంటే మన క్షేమం ఎక్కువ కోరేవాడు గురువు. తల్లిదండ్రులు అన్నం పెడతారు, బట్ట ఇస్తారు, కొన్ని నీడ లేకపోతే చిన్న ఇల్లు కట్టిస్తారు, కానీ అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, అసత్యంలోంచి సత్యంలోకి, చీకట్లోంచి వెలుతురులోకి తీసుకొచ్చేవాడు గురువు మాత్రం. రమణ మహర్షికి చాలామంది గురువు లేడు గురువు లేడు గురువు లేడు అనుకుంటారు. ఆయనకి అరుణాచలేశ్వరుడు గురువు. ప్రపంచంలో అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది. కొంతమంది చెప్తారు భార్య జేబు చూస్తుంది, తల్లి పొట్ట చూస్తున్నాను. భార్య అంటే భర్త జేబు చూస్తుంది అంటుంది, పైసలు ఉన్నాయో లేదు. తల్లి జేబు చూడబట్టిన పొట్ట చూస్తున్నట్టు, అన్నం తిన్నాడో లేదు. చెడ్డ పిల్లలు ఉంటారు కానీ చెడ్డ తల్లి ఉండదు. కలిగిన జనులకన్నా ధన దయాదాయక విజయాన్ని అనుగ్రహం అరుణాచల. ప్రపంచంలో అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది. నువ్వు అరుణాచలిస్తాడు, నీ ప్రేమతో పోల్చి చూసుకుంటే, నీ ప్రేమతో చూసుకుంటే, నీ దయతోటి పోల్చి చూసుకుంటే తల్లి ప్రేమ కూడా నీ ప్రేమతో సమానం కాదు. తల్లి ప్రేమ కూడా జరిగితే నీ ప్రేమ ముందు ఈ మహత్తర అన్లిమిటెడ్ లవ్, అన్లిమిటెడ్ లవ్, అన్బ్రోకెన్ లవ్. ఈశ్వరుని ప్రేమ లౌకిక విషయాలతో మిశ్రితమై ఉండదు. ఒకవేళ మీ అమ్మగారిని మీరు బాగా చూస్తున్నా, అమ్మగారి నెలలో గురిసి మీరు భ్రాంతి ఉండొచ్చు. మీకు ఆవిడ ప్రాణం పోకముందే చేతిలో ఉన్నారో లాగేయచ్చు. ఇవన్నీ భౌతిక ప్రేమలు. ఈశ్వరుని ప్రేమ కాదు, అది అమ్మవారేంటి, అది ఆమె బ్రోకెన్. అంటే లౌకిక ప్రేమల్లో ఎంత కొంత మీకు దోషం కనిపిస్తే అక్కడ ఏదో సంథింగ్ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. కానీ డివైన్ లవ్ లో ఎక్స్పెక్టేషన్ ఏముండదు. భగవంతుడు చెప్తాడు, పని చేయటం నీ వంతు, పలికి ఇవ్వటం నా వంతు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. కానీ ఫలితం ఆశించిన వాడికి ఫలితం రాదనుకోకుండా, వాడికి ఫలితం వస్తుంది. కానీ ఆ రకంగా వచ్చిన ఫలితం వాడి మైండ్ పొల్యూట్ చేయదు, వాడి మైండ్ కలుషితం చేయదు. ఏదైతే ఇప్పుడు నేను 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 అంటున్నానో ఇది కలుషితమైన దేహంతో కలుస్తుంది, మనస్సుతో కలుస్తుంది, రాగద్వేషాలతో కలుస్తుంది. ఈ కలుషితమే నేను మన ప్రాపర్టీతో కూడా కలిసి ఉంటుంది. ఇన్ని రకాలుగా కలుషితం అయిపోతుంది నేను నేను అనేది. ఇందు నుంచి విడుదల భక్తి యోగము, ధ్యాన యోగము, కర్మ యోగము, ఏదో యోగం ద్వారా నువ్వు ప్రయత్నం చేసి కలుషితమైన నుంచి విడుదల పొందటమే సాధన యొక్క గమ్యం. మన పని చేయటం ఎలాగంటే మన హృదయంలో ఉన్న అంతర్యాన్ని ఈశ్వరుడు ఎలా పని చేస్తున్నాడో గుర్తింపులు లేకుండా అలా పని చేయటం మనం కూడా నేర్చుకోవాలి. ఈశ్వరుడు ఎలా మాట్లాడుతున్నాడో, ఎలా పని చేస్తున్నాడో అలా మనం కూడా పని చేయటం నేర్చుకుంటాడు. స్వరూపాన్ని మనకి ఇస్తాడు ఆయన, దయవల్ల మనకైన స్వరూపాన్ని ఇస్తాడు. కానీ డిమాండ్ చేస్తే వచ్చేది కాదు. ఆచార్యుల వారు అంటారు, మీరు శరీరానికి రోగం వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తెచ్చుకుంటారు. అలాగే ఆకలి కూడా రోగం. ఈ ఆకలి అనే రోగానికి అన్నం అని మందు పెట్టాలి. ఆకలికి అన్నం కూడా మందే. అది ఎంతమంది ఎంత అన్నం తినాలో అంతే అన్నం తినాలి, కానీ అంతకంటే ఎక్కువ తినకూడదు. డాక్టర్ గారు రోజు ఒక టేబుల్ ఎత్తి వాడమంటే ఒక టేబుల్ ఎత్తే వాడతాం, మూడే వేసుకోం. అదే ఆకలి కూడా ఒక రోగం, దానికి అన్నం అనేది మందు. ఆ అన్నం అనేది ఎంతవరకు తినాలి, అంతవరకే తినాలి, కానీ అతిగా తింటే నీకు సామర్థ్యం పెరుగుతుంది, నిద్ర పెరుగుతుంది, అదీర్తి నుంచి అన్ని రోగాలు వస్తాయి. అన్ని రోగాలకి అదీర్తి కేంద్రం. అదే మనకి ఆంగ్ల భాషలో సామి చోటు ఉంది. మనం ఎంత సంపాదిస్తున్నామని కాదు, సంపాదించింది ఎలా సద్వినియోగం చేస్తున్నామని. మనం ఎంత తింటున్నామని కాదు, చిన్నది ఎంతవరకు అరుగుతున్నాను. కొంతమంది చాలా తింటారు, రేణింపు ఉండదు వాళ్ళకి. ఏదో అంత మోసం సరిపోతానంటారు, ఇండైజేషన్ ఉండదు, రేణింపు ఉండదు. కొంతమంది తింటూ ఉంటారు, రేణింపు ఉండదు. ఎప్పుడు పేషెంట్ లాగా ఉంటాడు, 24 గంటలు పేషెంట్ లాగా ఉంటాడు. సంపాదించడం కంటే దాన్ని సద్వినియోగం చేయటం ఎక్కువ తెలివి ఉండాలి. చరిత్ర కంటే ఎంతవరకు జీర్ణమవుతుందో చూసుకోవాలి. చదవటం అందరూ చదవచ్చు, చదివింది ఎంతవరకు మనకు అర్థం అవుతుంది అది చూసుకోవాలి. చిన్నదంతా వంట పడుతుంది, అడిగింది వంట పడుతుంది. చదివిందంతా మన సొంతం అవ్వదు, మనం అర్థం చేసుకోలేదు మన సొంతం అవుతుంది. మనం సంపాదించినంతా మన సొంతం అవ్వదు, సద్వినియోగం చేసింది దేవుని బ్యాంకులో పడుతుంది, అది దేవుని బ్యాంకు. అయితే మన జీవితంలో అవసరాలు తగ్గించుకోవాలి. ఎంతవరకు మన అవసరాలు తగ్గించుకుంటే అంటే ఇతరులకు మనం సహాయ సహకారం అందించగలం. నెలకి 50,000 తెచ్చుకున్నాడు కూడా ఇంకా అప్పులతో ఉంటుంట, వాడు సమాజానికి ఏమి సహకరిస్తాడు? ఇంకా వాడు పట్టుకు సాగుతుండదు, వాడు ఇంకా సమాజానికి ఏమి ఉపయోగపడతాడు అసలు? అంటే కర్మను యోగంగా చేసినా అవిద్య నశిస్తుంది. విచారణ వల్ల అవిద్య నశిస్తుంది, విచారణ వల్ల స్పష్టత వస్తుంది, కన్ఫ్యూజన్ నశిస్తుంది, క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ వేసేస్తుంది విచారణ వల్ల, ఎంక్వైరీ వల్ల. భగవాన్ దగ్గరికి వచ్చారు ఇంకోపరేటర్ గారు మాటకి. ఈ మధ్య నాకు భూతాగతం లేదన్నాడు భగవాన్ గారు. వాట్ 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 మీకు దెబ్బ ఏంటారా, శరీరానికి దెబ్బ కానీ ఆత్మకి ఎక్కడ దెబ్బ చేయదన్నాడు. మనకి మన తగ్గట్టు చెప్తారు భగవాన్ సమాధానం, ప్రేరణకు ప్రేరణకు తగ్గట్టుగానే చెప్తారు. వాట్ వాట్ నాకు జబ్బు చేసి చెప్తారు ప్రేరణ గారు. వాట్ 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 నీకు జబ్బు ఏంటి, నీకు జబ్బు ఏంటి? జబ్బు అక్కడే చైతన్యానికి జబ్బు చేయదు, ఆత్మకు జబ్బు చేయదు. శరీరానికి జబ్బు చేస్తున్నది నువ్వు కాదు కదా. ఆత్మకి క్యాన్సర్ రాదు, శరీరానికి వస్తుంది. ఆత్మకి తిండి రాదు, శరీరానికి తిండి వస్తుంది. నీ జబ్బు చేసింది జబ్బు చేసింది జబ్బు చేసి నీకు కూడా ఏంటరా జబ్బు చేసింది. ఎక్కడగా ఆత్మకి జబ్బు చేయలేదు, ఎక్కడా వెళ్ళలేదు. ఆత్మకి జబ్బు చేయటం చైతన్యానికి జబ్బు, నామరూప రూపం లేదు. రూపం ఉన్నదానికి జబ్బు, కానీ రూపం లేని దానికి జబ్బు ఏంటి? వాట్ 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 నీకు జబ్బు ఏంటరా? నువ్వు ఆత్మవు, ఆత్మకు జబ్బు చేయదు, నీ శరీరానికి జబ్బు చేసింది. అది నువ్వు కాదు కదా. దాని పని చూసుకొని అది ఎందుకు వచ్చిందో దాని పని చూసుకుని అది పోతుంది. దాని కూడా నీకెందుకు నీ పని చూసుకో అన్నారు. ఏం బిల్ల కావాల్సిందే, టైంకి బిల్ల లోపల ఎప్పుడైతే కాఫీ ఇవ్వాలో దానికి కాఫీ ఇవ్వు, అన్నం ఎప్పుడు పెట్టాలో కొంచెం అన్నం పెట్టి అదే మందు ఇచ్చినట్టు అయ్యి అన్నం. ఆకలి అనే రోగానికి అన్నం అనే మందు పెట్టు. ఆ శరీరం ఎందుకు వచ్చిందో ఆ పని చూసుకుని అది చస్తుంది, శరీరం చేస్తుంది. సత్యదాన్ని నువ్వు సత్య శరీరం నువ్వు కాదు, చావు సత్పదార్థం నువ్వు. నీకు జబ్బు చేసినంత సత్యానికి ఎక్కడ జబ్బు చేయదే అన్నారు. వాట్ 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 ఏం జబ్బు చేసినంట, నీకు జబ్బు అంటారా? నీకు జబ్బు నీ శరీరానికి జబ్బు చేసింది, శరీరం నువ్వు కాదు కదా. మరి జబ్బు చేసినట్టు నాకు అనిపిస్తుంది కదా. లోపలకు వెళ్ళు, గోవిత్యం గోవిత్యం. నువ్వు బయటికి కళ్ళు రావాల్సింది, లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఆ జబ్బులు సత్పదార్థం విద్యుల సంగతి ఇప్పుడే ఎక్కడ నీకు అనుభవించమవుతుంది. నాకు జబ్బు చేసి నువ్వు జబ్బులేని సత్పదార్థమే అది నీకు తెలియటం లేదు. గోవిత్యం గోవిత్యం గోవిత్యం. లోపలికి వెళ్ళు, ఎక్కడే ఇప్పుడే, ఎప్పుడో ఎక్కడో కాదు ఇప్పుడే ఇక్కడే. లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. నీ లోపల హృదయపరికి వెళ్ళు. సత్య సదార్థ సత్య ఆ సత్పదార్థం ఎక్కడుంది అక్కడికి వెళ్ళు. దానికి జబ్బు అనేది లేదని సంగతి తెలుస్తుంది. అంతేకాదు నీవు అన్న సంగతి నీకు తెలుస్తుంది. ఆ సత్పదార్థం నీవు అన్న సంగతి తెలిసినప్పుడు దానికి జబ్బు చేయలేదన్న సంగతి నీకు తెలుస్తుంది. దానికి జబ్బు లేదు. శరీరం ఎందుకు వచ్చిందో ఆ పని పూర్తి చేసుకుని అది వెళ్ళిపోతుంది. అది తాడేపురుగుడిలో ఉండాలా, కాకినాడలో ఉండాలా, బెదవాడలో ఉండాలా, ఆ దేశంలో ఎక్కడ ఉండాలో. కొంతమంది మొదట ముద్ద తిని రెండో ముద్ద తినకుండా చనిపోతారు. ఈ మధ్య హైదరాబాద్లో ఒక ముసలమ్మ గారు చనిపోయారు. ఆ చనిపోయే ముందు జాగ్రత్తగా చెయ్యి ఇలా పైకెత్తి వాళ్ళ అబ్బాయిని ఇలా నిమిరారు, మరి చెయ్యి తినిపేశారు. అంటే ఎఫెక్షన్ చూపించడానికి వారు కొన్ని వాళ్ళ అబ్బాయి పట్ల ఆప్యాయత చూపించారు. మళ్ళీ రెండోసారి కూడా ఆ చీక్ని ఇది ఆవిడకి టచ్ అయ్యడానికి మళ్ళీ రెండోసారి కూడా చెయ్యి ఎత్తబోతున్నారు. ప్రాణం పోయింది. రెండోసారి టచ్ అయ్యడానికి ఇంకా అక్కడ క్వశ్చన్ లేదు. ఆ శరీరం ముగిసిపోయింది. ఆ శరీరం ఏ ప్రారంభం అనుభవించడానికి వచ్చిందో, ఈ భూమి మీద ఏ పని చేయడానికి వచ్చిందో, ఆ పని పూర్తి అయిపోయింది అయిపోయింది. రెండో ముద్ద తినడానికి అవకాశం లేనప్పుడు రెండో ముద్ద ప్రారంభం తినకపోదు. కొంతమందికి ఇంట్లో అన్నీ ఉంటాయి, ఏది చిన్న అరగదు, అదొక రకమైన ప్రారంభం. కొంతమందికి అజిత్తి బాధ, కొంతమందికి ఆకలి బాధ, కొంతమందికి రుణాల బాధ, కొంతమందికి రోగాల బాధ. ఏదో బాధ వెంటాడుతూనే ఉంటుంది. ఆ బాధను తగ్గించడానికి ఈ బోధ మనిషి అది ఏదో బాధ వెంటాడుతూనే ఉంటుంది. ఆ బాధ ఎంతో కొంత తగ్గించడానికి ఈ బోధ యొక్క ప్రయోజనం. కానీ కేవలం ఇది కాలక్షేపానికి కాదు, కేవలం సినిమా చూసినట్టేదో వీళ్ళదానికి కూడా కాదు. సామాజిక బాధలు లేకపోతే నీ ఇంట్లో బాధలు, ఏదో బాధ లేకుండా జీవుడు ఉండడు. ఆ జీవలక్షణాలు ఆ జీవుడికి ఏదో బాధ పడదు. అంటే వాడు దేశంతో సారాప్యం ఉంటుంది. ఈ ముసలివాడికి ఏమో తండ్రిలో భోజనం చేసేయాలనిపిస్తుంది, పన్నెండింటికి అని అక్కడ వంట వాళ్ళకి పదింటికి భోజనం చేయాలనిపిస్తుంది, పదింటికి ఎవరు రెడీ చేస్తారంటారు. ఆ మసాల శరీరం కూడా మన శరీరం అనుకునే బుద్ధి మనకు ఉండదు. అది ఎవరి శరీరం అనుకుంటాం? నీ ఇంట్లోనే శరీరాలు కూడా నీయే, కానీ ఆ శరీరాలు ఎవరయ్యా అనుకుంటాం మనం. డాక్టర్ గారు కూడా వైద్యం చేసేటప్పుడు ఆ శరీరం కూడా నా శరీరం అనుకుంటే ఇంకా గొప్పగా వైద్యం చేయడం. అసత్యాన్ని కూడా నువ్వు సత్యం అనుకోవచ్చు, కానీ అది సత్యం అవ్వదు. నువ్వు అనుకున్నంత మాత్రం చేసేది అవ్వదు. అజ్ఞానాన్ని కూడా నువ్వు జ్ఞానం అనుకోవచ్చు, కానీ నీ జ్ఞానం అవ్వదు. అది వర్ణులకి అతీతం, లోపలున్న స్వరూపం అన్నిటికీ అతీతం. నీ కాని దాని చోడ తాదాప్యం పొందుతున్నావు. అదంతా ధ్వంసం అయిన తర్వాత ఏదైతే నువ్వుగా ఉన్నది నీకు ఇరుకులోకి వస్తుంది. మనకి శరీరంలో రోగ కారణాలు ఎన్ని ఉన్నాయో రోగ కారణాలన్నీ తగ్గిన తర్వాత మనకు ఆరోగ్యం వస్తుంది. అలా మనం కాని దాన్ని మనం అనుకుంటున్నాం, అదే అజ్ఞానం. అది దోషం అయిన తర్వాత కానీ నీకు జ్ఞానం లేదు, అయ్యే అవకాశం లేదు. ఇక్కడ రాగి పట్టడానికి అవకాశం లేదు. అజ్ఞానం పూర్తిగా నశించవలసిందే, శేషం లేకుండా నశించవలసిందే, నిశేషంగా నశించాలి. మనకు కోరిక లేకపోతే ఏమీ పొందలేదు అనుకుంటాం. కోరిక లేకపోయినా మన ప్రారంభంలో ఏది ఉంటుంది వస్తాం. మనకి కోరిక ఉంటే ఎక్కువ రాదు. కోరిక లేకుండా ఉండటం వల్ల వచ్చిదేమి తగ్గిపోదు. శరీరాన్ని ప్రారంభం పోషిస్తుంది. కోరిక శక్తి లేదు, శక్తి పరమేశ్వరుడి. ఆయన ఆజ్ఞ ఎలా ఉంటే అలా జరుగుతుంది. కర్తురాజు మీద ప్రాప్తి చేసే ఫలం. అక్కడ కర్త జీవుడు కాదు, అక్కడ అక్కడ కర్త దేవుడు, అక్కడ కర్త ఈశ్వరుడు. ఆయన కర్త, ఆయన కర్మ, ఆయన క్రియ. కర్తురాజ్ఞ అంటే ఆ దేవుడు, ఏ దేవుడు అయితే కర్త, ఆ దేవుడే కర్మ, ఆ దేవుడే క్రియ. భగవంతుని సంకల్పం లేకుండా, భగవంతుని తెలియకుండా నీ జీవితంలో కానీ, సమాజ పరమైన జీవితంలో కానీ, పంచభూతాల్లో జరిగే వికారాలు కానీ ఏది జరగటానికి వీలు లేదు. ఆయనకి భిన్నంగా ఏది లేదు. భగవంతుడి కంటే మనం భిన్నంగా ఉన్నాం అనే తలంపును, ఆ తలంపు ధ్వంసానికి తెలియదు. కానీ భగవంతుడి యొక్క స్వరూపం మనకి ఇచ్చి మనకు దొరికే అవకాశం లేదు. భగవంతుడి కంటే భిన్నంగా ఉన్నాం అని అనుకుంటున్నాం, ఆ బుద్ధి నశించాలి, ఆ వేరు బుద్ధి నశించాలి, ఆ సెపరేట్నెస్ నశించాలి. మనం కాని దాంట్లో నుంచి మనం విడిపోగలం. ఏదైతే మనం అవును దాంట్లో నుంచి విడిపోలేం. అది చైతన్యం, అదే బ్రహ్మం. మన శరీరం గాఢ నిద్రలో మనం శరీరంతో విడిపోతాం, మన మనస్సుతో విడిపోతాం, మన ఆస్తితో విడిపోతాం, మన బంధువులతోటి, మన స్నేహితులతో, మన పరిసరాలతోటి, లోకంతో విడిపోతాం. కానీ అక్కడ మనం ఉన్నాం. మనం ఏదైతే ఉన్నా దాంట్లోంచి మనం సెపరేట్ అవ్వలేం. మనం ఏదైతే కాదు దాంట్లో సెపరేట్ అవ్వగలం. నువ్వు కాని దాంట్లోంచి సెపరేట్ అయితే నువ్వు ఏదిగా ఉన్నావో, అరచేతిలో ఉన్న వస్తువు నీకంటే ప్రత్యక్షంగా కనిపిస్తుందో, అదేవిధంగా నీ హృదయం నువ్వు కాని దాంట్లోంచి ఏర్పడితే నువ్వు ఏదిగా ఉన్నావో అది నాకు తానిగా గోచరిస్తుంది. మన ప్రపంచాన్ని చూడటం నేర్చుకున్నాం, కానీ మన ఉదయాన్ని చూసుకోవటం మనం నేర్చుకోలేదు. అది నేర్పేవాడే గురువు. మనకి చర్మ సౌందర్యం వైపున్న దృష్టి హృదయ చర్మ సౌందర్యం కంటే హృదయంలో ఉన్న నిజమైన సౌందర్యం ఉంది. చర్మ సౌందర్యం వాడిపోతుంది, కానీ హృదయ సౌందర్యం వాడిపోలేదు. మనకి బయట చూపుంది, కానీ లోపల చూపు లేదు. ఆ లోపల చూపు నేర్పేవాడే గురువు. మనకి స్థూల బుద్ధి ఉంది, కానీ సూక్ష్మ బుద్ధి లేదు. మనం మంచి చేయడం కూడా ఊరేగింపుల కోసం కాదు, భగవంతుని ప్రీతి కోసం చేయాలి. అనుకరణ ఒకటి పనికిరాదు. ఎవరో చేస్తున్నారో మనం చేయకూడదు. మన పద్ధతిలో మనం ఉండాలి. మన చదువు వల్ల మనకు, మన మీద మనకు విశ్వాసం కలగాలి. ఆత్మవిశ్వాసం తక్కువ ఉన్న వాడికే అనుకరణ బుద్ధి వస్తుంది. వారు ఇలా చేస్తున్నారు, వీరు ఇలా చేస్తున్నారు, మనం కూడా అలా చేద్దాం. అది మంచి పని కాకపోయినా అలా చేద్దాం అనిపిస్తుంది. ఎప్పుడు మన మన మీద మనకు విశ్వాసం లేనప్పుడు. అదే వాడికి ఆలోచనలోనే స్పష్టత ఉండదు. అసలు ఆత్మవిశ్వాసం లేని వాడికి ఆలోచనలో స్పష్టత ఉండదు. వాడు చేసే పని మీద వాడికి నమ్మకం, వాడి పని మీద వాడికే నమ్మకం ఉండదు. నీ లోపల ఒక నిజం, నీ లోపల ఒక నిజం నీకు తెలిసినా ఉంది, తెలియకపోయినా వాళ్ళు. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. ఆ నిజం దగ్గరికి ఎవరైతే తీసుకెళ్ళదు, ఆ నిజంతో నీకు తాదాక్ష్యం, నీకు దేహంతో, నీ మనసుతో, నీ రాగద్వేషాలతో నీకు ఇప్పుడు తాదాక్ష్యం ఎలా ఉందో, ఆ నిజం దగ్గర తీసుకెళ్ళి ఆ నిజంతో నీకు తాదాక్ష్యం ఎవడైతే కలిగజేయలేడు, వాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. అంటే లోపల నీకు ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే అస్పష్టంగా ఉండదు, నువ్వు స్పష్టంగా ఉంటుంది. స్వచ్ఛత లేకుండా ఉండదు, స్వచ్ఛంగా ఉంటుంది. నిర్మలత్వం లేకుండా ఉండదు, నిర్మలంగా ఉంటుంది. నీ మనస్సు కూడా ఆ స్థాయికి వచ్చినప్పుడు తదాకారం చెందుతా. దానికి రూపం లేదు, దానికి నామం లేదు. మనం ఏదో రూపం నామం కల్పించుకుంటున్నాం. దానికి మనం ఏదైనా పని చేసినప్పుడు కూడా రూప బుద్ధి తగ్గించుకోవాలి, నామ బుద్ధి తగ్గించుకోవాలి. అదే రూపాతీతం, నామాతీతం, కాలాతీతం, కామాతీతం. మన లోపల ఉన్నాడు, మనలో కలుష్యతనే లేదు. ఉన్నాడు ఉండటం, మనలో ఉన్న కాలుష్యానికి, మనలో ఉన్న పొల్యూషన్కి అచేతంగా ఉన్నాడు. మనలో ఆయన ఉన్నాడు, ఆయనలో మనం ఉన్నాం, కానీ మనలాగా ఆయన లేడు. ఆ స్పర్శ లోపల అటువంటి ఆత్మస్పర్శ, లోపల ఆనందానుభవం, ఆ స్పర్శ మనకు కలిగితే 100 సంవత్సరాలు 100 క్షణాలకు వెళ్ళిపోతాయి. అమృత మరణం లేని వస్తువు తాలూకు అనుభవం మాకు కొంచెం ముళ్ళంత చింతాకంత కొంచెం మీకు అనుభవం కలిగిందనుకోండి, 100 సంవత్సరాల కాలం 100 క్షణాలకి వెళ్ళిపోతుంది. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడో తెలియదు, ఎప్పుడు అస్తమిస్తున్నాడో తెలియదు, వారాలు తెలియదు, నక్షత్రాలు తెలియదు. 100 సంవత్సరాలు జీవించిన అప్పుడే ఎంత కాలం ఎప్పుడే వెళ్ళిపోతున్నాడంటే ఆ సుఖ సముద్రంలో ఓలలాడుతూ ఉంటాడు. మిమ్మల్ని ఎవరైనా గౌరవిస్తే గౌరవంగా అనిపించదు, ఎవరైనా అగౌరవపరిస్తే అగౌరవం కింద అనిపించదు. ఈ గౌరవాలకి అగౌరవాలకి మీరు అతీతంగా ఉంటారు. గౌరవాలు మీరు పొంగిపోరు, అగౌరవం వల్ల హర్తవరు. ఇంకే గౌరవాలు అగౌరవాలు మనస్సుకే జీవులకి ఆ జీవ లక్షణాలు మీకు ఉండవు, ఆత్మస్థితి ఉండదు, పరమంద ఉండదు. ఆ సుఖ సముద్రంలో ఓలలాడుతూ ఉంటారు. ముందు మనకు అవినయం లేకుండా చూసుకోవాలి. మీకు వినయం లేనప్పుడు సత్పురుషులు చెప్పినట్టు వినాలనే బుద్ధి కూడా కలగదు. ఇప్పుడు భగవద్గీత మీరు చదువుతున్నారనుకోండి, మీకు వినయం లేదనుకోండి, ఆ భగవద్గీతలో భగవంతుడు చెప్పేది వినాలనే బుద్ధి కూడా మీకు కలగదు, వినయం లేనప్పుడు. అంటే ముందు అసలు ముందు మనకు అవినయం లేకుండా చూసుకోవాలి. మనం పతనం అవటం ఆధ్యాత్మికం కానీ భౌతికమే కానీ పతనం అవటం కారణం మన అవినయమే కారణం. మీకు డబ్బు పెరిగినంత మాత్రం చేత బుద్ధి పెరగదు. డబ్బు పెరగటం లేదు, బుద్ధి పెరగటం లేదు. మీకు ఎవరికైనా బాగా డబ్బు పెరిగిపోతాం అనుకోండి, మీ బుద్ధి పెరుగుతాం అనుకోకండి. మీ దేహ ప్రారంభంలో డబ్బు వచ్చేలా ఉంటే డబ్బు పెరుగుతుంది, డబ్బు వేరు, బుద్ధి వేరు. డబ్బు పెరిగినంత మాత్రం చేత బుద్ధి పెరగదు. డబ్బుకి బుద్ధికి సంబంధం లేదు. డబ్బుని పెంచుకోవడం అంత తీరిక కాదు, బుద్ధిని పెంచటం, ఆ బుద్ధి యొక్క స్థాయిని పెంచటం. అది స్వచ్ఛంగా ఉంటుంది. లోపల జ్ఞానం ఎలా ఉంటుంది? అది స్వచ్ఛంగా ఉంటుంది. మన అబద్ధమైన నేను ఎలా ఉందో అలాగే మనకు అబద్ధమైన నేను తెలుస్తుంది. ఇలాగే నిజమైన నేను కూడా ఉందేమో అనుకుంటున్నాం, అదే ప్రమాదం. అనుకోకుండా ఊరుకొని గొడవలు ఉండవు. మీరేం అనుకోవద్దు, మీరేం ఉపకారాలు చేయొద్దు ఎవరికి వద్దు బాబు, మీరు అనుకోకుండా ఉండండి. మీరు ఉపకారాలు చేయొద్దు, అపకారాలు చేయటం మానేయండి. అపకారం చేయకుండా ఉంటే మనం ఉపకారం చేసినట్టే. ఆ నిజమైన నేను ఎలా ఉంటుంది ఎలా ముందు అనుకోవటం మానేయండి. అది ఉండి ఎలాగోలా ఉంటుంది. ఈ దొంగలేం చచ్చినాయి కనుక తెలియదు, మీరు అనుకున్నట్టు అది లేదు. అనుకోవటాలు మానేయండి, ముందు తర్వాత సాధనలు చూద్దాం. ఇప్పుడు మనకు దొంగలే ఉంది కదా, దేహానికి పరిమితి, శరీరం మరణించిన తర్వాత ప్రయాణం చేసి ఇదే. మనసులో అనేక తలంపులు ఉంటాయి, మూల తలంపుని అహంభావన. దేహంతో ఏ తలంపు అయితే తాదాత్యం పొందుతుంది అది. మన శరీరం చనిపోయినప్పుడు ఏడుస్తుంది, శరీరం ఏడరు, మరి ఎవరు ఏడుస్తారు? ఈ దేహము నాది, ఈ దేహము నేనని తలంపు ఏడుస్తుంది. దేహం చనిపోయినప్పుడు దేహం ఏడవదు. తర్వాత చనిపోయే వాడికి నేను చనిపోతున్నానని తెలియదు వాడికి, పక్క వాడికి తెలుస్తుంది ఈ జడ్డ అయ్యాడు. సరిగ్గా నేను ప్రాణం పోయిందనుకోండి, ప్రాణం ఇదే చివరి శ్వాస అని వాడికి తెలియదు. మరి శ్వాస వాక్కుండా చూస్తానంటాడు వాడు, ఇది లాస్ట్ బ్రెత్ అని వాడికి తెలియదు. ఏ జీవుడికైనా మొదటి శ్వాస తెలియదు, చివరి శ్వాస తెలియదు. పెద్దలు చెప్తారు ఆ చివరి శ్వాసలో కూడా ఈశ్వర స్మరణ విడిచిపెట్టద్దాను. దైవస్మరణ చివరి శ్వాసలో కూడా విడిచిపెట్టద్దాను. శ్వాస పోయినా స్మరణ విడిచిపెట్టద్దాను. అంటే స్మరణలను పవిత్రుడవుతావు, ఈ దొంగలీలోంచి విడుదల పొందుతావు, ఈ జనం నుంచి విడుదల పొందుతావు, ఈ బాడీ ఈ ఫాల్స్ అయి ఇర్రెగ్యులర్ అయి దీంట్లోంచి విడుదల పొందుతావు. శ్వాస పోయినా స్మరణ విడిచిపెట్టకు. ఎవరైనా మంచి మాటలు చెప్తాంటే మీకు వినబుద్ధి లేకపోతే మీకు ఫండమెంటల్గా వినయం లేదని అర్థం. వినండి, వెళ్ళాడు వినడు. నువ్వు లోపలన వస్తువును సంపాదించక్కర్లేదు, అది ఎప్పుడు ఉంది? ఆల్రెడీ ప్రజెంట్, ఆల్రెడీ ప్రజెంట్. నువ్వు లోపలన సద్వస్తువును సంపాదించక్కర్లేదు, ఉన్న ఆల్రెడీ ఉంది. అది లేదని అనుకుంటున్నావు, అది లేదని అనుకుంటున్నావు, అది నేను కాదని అనుకుంటున్నావు. ఆ కాదని అనుకున్నది విడిచిపెట్టి సరిపోదు. లోపల ఉంది, అది లేదని నువ్వు అనుకోవద్దు. ఉంది, ఆ లేదని అనుకోవటం మానే. అది నీవే, అది నేను, అది నేను కాదు కాదనుకుంటున్నావు. అది అనుకోవటాలు మానే. అది నేను కాననుకోవటం వల్లే మరి కానిదంతా నేను అనుకుంటున్నావు. వండర్ఫుల్ టీచింగ్. ఆ లోపల అన్నదాన్ని అది కాదు, అది కాదు కాదని అనుకోవటం వల్లే అతను ఆగటం లేదు, నీ మధ్యలో ఆగటం లేదు. కానిదాన్ని అంతా కానిదాంతా నువ్వు అనుకుంటున్నావు. రోడ్డు మీద దుమ్మంతా నీ ముఖానికి రాసుకుంటున్నావు. మానవుడు మధ్యలో నిలబడలేడు. లోపల అది నువ్వు కాదనుకుంటున్నావు, అలా అనుకోవటం మానే. అలా అనుకోవటం నీ కానిదంతా నేను, నేనే తలంపు నీకు వస్తాను. ఏదైతే నువ్వు అవునో అది కాదనుకోవటం వల్ల నువ్వు కానివన్నీ అవుననుకుంటున్నావు. మధ్యలో ఉండలేకపోతున్నావు, మధ్యలో ఉండలేకూడదు. ఇలా ప్రతి జన్మలో మనం కానిదాన్ని మనం అవును, కానిదాన్ని అవును, కానిదాన్ని అవును అనుకుంటూ ఉంటాం. ఈ జన్మలో కదా, రాబోయే జన్మలో కూడా. ఈ జన్మలో నీ స్వప్న సమానాలు, ఈ చావు నిజం కాదు, పుట్టుక నిజం కాదు, శరీరం పుట్టుక నిజం కాదు, శరీరం చావు నిజం కాదు, ఈ దేహాలన్నీ స్వప్న సమానాలు. అసలు ముందు మనం ఏది పొందాలో దాని తాలూకు ఆ స్పష్టత ఉండాలి, అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా దాన్ని పొందలే. అవగాహనగా అండర్స్టాండింగ్ కలిగి చేసేవాడు గురువు. ఇది టీచర్, కృష్ణుడు ఒక టీచర్, రాముడు ఒక టీచర్, బుద్ధుడు ఒక టీచర్, యేసు ఒక టీచర్, రామకృష్ణుడు ఒక టీచర్, రమణ ఒక టీచర్. ఇది మార్కెట్ కోసం చెప్పిన టీచింగ్ కాదు. చగరాజు పాడిన పాటలు మార్కెట్ సంగీతం కాదు. ఆయన దైవాన్ని పొంది పాడాడు పాటలు. పాటలు పాడాయని పొందలేదు, ఆయన పొందవలసిందే పొంది ఆయన పాడలేదు. అడి త్యాగరాజు వాడు ఏదో చెప్పారు, వీళ్ళందరికీ ఏదో చెప్పారు, పాటలు పాడలేదు. అలా త్యాగరాజు పాడలేదు. ఆ లోపలటువంటి ఈశ్వరానుభవం, లోపలటువంటి ఆ సత్యానుభవం. ఇప్పుడు మీరు చూడండి, మనం కాఫీ కప్పులో కాఫీ పోస్తాం అనుకున్న కప్పు నిండిపోతుంది. కప్పు నిండిపోయిన తర్వాత ఇంకా పోస్తాం అనుకుని ఏమవుతుంది? కారిపోతా ఉంటుంది. ఆ లోపల త్యాగరాజుకి ఆనందానుభవం, ఆ రామమయం, ఎటు చూసినా రామమయం, ఆ రామానందం, ఆ రామరసం ఆస్వాదించి ఆస్వాదించిన తర్వాత ఆయన రైన్ పొంగి 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 రైన్ పొంగి కింద కారింది. ఆ కారిని త్యాగరాజు కృతం. మా క్షేమం మీరు కోరండి, మమ్మల్ని అయితే మిమ్మల్ని మేము మీ చేత అడిగించుకుని మీ క్షేమం మేము కోరుతామండి. ఈ మధ్యన ఒక ముసలాయన చనిపోయాడు, పాలకొల్లో ముసలాయన చనిపోయాడు. ముసలాయన చనిపోయినప్పుడు ఒక కొడుకు అడిగాడు, మా అమ్మని ఎలా చూడమంటారు? అంటే ఏదైనా రెండు ఎకరాలు రాయమంటారా, ఏంటి నిలబడబ్బు దానికి కేటాయించమంటారా, ఏంట? ఆ ముసలాయన చనిపోయాడు, చనిపోతున్నాడండి, చనిపోతున్నాడు. ఇంకా 2 రోజుల కంటే ఉండవని ఆయనకి అర్థమవుతుంది. డాక్టర్ గారు ఇంకా గంటల కంటే ఉండరని డాక్టర్ గారు చెబుతున్నారు. అప్పుడు ఈ అబ్బాయి అడిగాడు, మా అమ్మని ఎలా చూడమంటారు? అంటే ఏమైనా పొలం ఏదైనా కేటాయించమంటారా, డబ్బు కేటాయించమంటారా? ఆయన ఏమన్నారంటే పొలం కేటాయించమని చెప్పలేదు, డబ్బు కేటాయించమలేదు. మీ అమ్మని బాగా చూడండి, నా చేత చెప్పించుకుని ఏమాత్రం చూస్తావురా అన్నాడు. తర్వాత ఈ ముసలి వాళ్ళు కూడా చచ్చిపోదాం చచ్చిపోదాం అని అనుకోకూడదు, ఇంకా ఉందాం ఇంకా ఉందాం అనుకోకూడదు. చనిపోదాం చనిపోదామని అనుకోకూడదు. ఇంకా ఉందా, ఇంకా బాగుంది, ఇంకా బాగుంది, ఇంకా బాగుంది. 100 సంవత్సరాలు ప్రపంచం చూస్తున్నారు, ఏడు తిని తిండే రేపు తింటాం, ఏడు తాగిన కాపీ రేపు. ఇంకా బతకాలి, ఇంకా బతకాలి అనుకోకూడదు. ఇంకా తొందరగా చనిపోదామని అనుకో, ఇలాగ అనుకోకూడదు, అలాగ అనుకోకూడదు. ఇలా అనుకోవటాలు మానేయండి. ఇది ఇక్కడ భగవాన్ చెప్పి అనుకోవటాలు మానేయండి. మీకు ఓపు ఉంటే సాధన చేయండి, లేకపోతే లేదు, కానీ ముందు అనుకోవటాలు మానేయండి. ఈ అనుకోవటాలే కొంపలు ముడుగుతారు. మీరు ఏది అవునో మీకు తెలియటం లేదు, తెలియకపోయినా పడలేదు, కాని వెంట మీరు వేసుకుంటున్నారు. మీరు ఏది అవునా మీకు తెలియటం లేదు, అదొక పొరపాటు. తెలియకపోవడం ఒక పొరపాటు, కాని వెంట మీరు భగవాన్ చేసి తిరుగుతున్నారు. అందుకే మీకు దుఃఖ కారణం. దుఃఖ కారణం బయట లేదు, మీకు లోపలే ఉంది. నువ్వు ఏదిగా ఉన్నావు అది నీకు అనుభవంలోకి వచ్చే వరకు, ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా ఏదో విరుచి, ఏదో కొరత, ఏదో దుఃఖం, ఏదో అశాంతి నీ వెంట పెడుతూ ఉంటుంది. అయితే మీరు ఎవరైనా అనుకోవచ్చు, మాకు ప్రస్తుతానికి దుఃఖం లేదండి, పుట్టింటి కడ బాగున్నా అత్తారింటి కడ బాగున్నా, కానీ మీకు దుఃఖం వాయిదా పడతాం. నీకు వస్తుంది దుఃఖం వాయిదా పడతాం. కోర్టులో కూడా వాయిదాలు వేస్తూ ఉంటారు. ఆ జడ్జిమెంట్ చెప్పే వరకు మనకు అనుకూలంగానే ఉంటుంది అనుకుంటారు, అనుకూలంగా లేకపోయినా. అలాగే కొంతమంది అనుకోవచ్చు, నాకేం ప్రస్తుతానికి దుఃఖం లేదండి అని. మీకు దుఃఖం రాకపోవడం వస్తుంది, వాయిదా వేస్తున్నారు. సత్యానుభవం తెలియకుండా, అమృతానుభవం కలగకుండా ఏ జీవుని కూడా దుఃఖం విడిచిపెట్టదు. అదే అశోకం. శోకం, శోకం లేని స్థితి ఆ శోకం. మనకి రామాయణం రాస్తున్న అశోక వృక్షం అని. శోకం లేనిది అశోకం, శోకం లేనిది అశోకం. అశోక స్థితిని పొందింపజేయటానికి రామాయణం రాసి వాల్మీకి లక్ష్యంగా పెట్టుకున్నారు. శోకం అంటే దుఃఖం, అశోకం అంటే దుఃఖం లేని స్థితి. ఆ స్థితికి తీసుకెళ్ళటానికి ఏ మహర్షి చెప్పినా, ఏ అవతార పురుషుడు చెప్పినా మన ఆ శోకం లేని సార్వదర్శ స్టేట్. సఫరింగ్ ఎలా ఉంటుందో, సఫరింగ్ ఎలా ఉంటుందో, సారో ఎలా ఉంటుందో తెలియడం ఉదత్తమైన స్థితికి, ఉన్నతోన్నతమైన స్థితికి, ఆ వండర్ఫుల్ స్టేట్కి, ఆ బ్యూటిఫుల్ స్టేట్కి, ఆ చార్మింగ్ స్టేట్కి మనం తీసుకెళ్ళటానికి ప్రతి అవతార పురుషుడు కూడా ప్రయత్నం చేశాడు. మీ అమ్మగారు మీకు బట్టలు పెడతారు, కానీ దుఃఖం లేని స్థితిని మీకు ప్రసాదించలేరు. అది ఈశ్వరుడికే సాధ్యం. ఏదైతే ముఖ్యమైన పని, అది ముఖ్యమైన పని కాదనుకుంటున్నాం, అది మన దురదృష్టం. ముఖ్యం కాని పనులు ముఖ్యం అనుకుంటున్నాం. ముఖ్యం నువ్వు ఏదైతే పని ముఖ్యమో దానికి మన ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. అది మనకి పుణ్యకర్మ లేకపోవటం వల్ల కారణం. మనకు పూర్వజన్మలో పుణ్యకర్మ లేకపోతే దేనికైతే అట్మోస్ట్ ఇంపార్టెన్స్, టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి ప్రాముఖ్యత ఇవ్వం. నీ ఇంట్లోనే బంగారం మీరు కిచెన్లో పెట్టరు, అందరు కూర్చున్న హాల్లో పెట్టరు, లోపల 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 ఎక్కడో పెట్టేసుకుంటారు. అలాగే మన ఉదయంలో ఉన్న బంగారం కూడా అంత ఫీడింగ్ గల లోపల ఉంది. మన మనసు బంగారం అయితే ఈ బంగారం మనకు ఈ బంగారానికి వారసులు అవుతాం. ఇంట్లో ఉన్న బంగారం వల్ల వారసులు అవ్వు, మన మనసు బంగారం అయితే మన ఉదయంలో ఉన్న బంగారానికి వారసులు అవుతాం. నువ్వు ఉదయంలోని చైతన్యంతో ఎరుక కలిగి ఉండు. నువ్వు కాని దానితో, నువ్వు కాని దానితో ఎరుక కలిగి ఉంటున్నావు. ఏదైతే ఉన్నో దానితో ఎరుక కలిగి లేవు. ఆ ఎరుక వదులుకో, ఎరుక పెంచుకో. నువ్వు కాని దానితో సెపరేట్ అవడానికి ప్రయత్నం చేయి. మన ఇంట్లో వాళ్ళకు కూడా, మన ఇంట్లో మనం పని చేసుకున్నప్పుడు కూడా వాళ్ళందరూ, మన ఇంట్లో 10 మంది ఉంటారనుకోండి, వాళ్ళందరూ మీరు సొంతం అనుకోకుండా మనుషులు కూరగాయలలో ప్రారంభాన్ని బట్టి వాళ్ళు మీ ఇంటికి వచ్చారు. వాళ్ళందరూ భగవంతుడు, భగవంతుడు పంపాడానికి మీరు సేవ చేయండి, కానీ మీరు చేయగలిగింది వాళ్ళందరూ మిమ్మల్ని సొంతం అనుకోవద్దు. వాళ్ళు మనకంటే ముందు వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళకంటే ముందు మనం చనిపోవచ్చు. అందరూ ఒకసారి పుట్టలేదా ఒకసారి చనిపోవటానికి, పైన వాళ్ళు మన వాళ్ళు కాదు భగవంతుడి వాళ్ళు. వాళ్ళ చేత, మన చేత వాడు సేవ చేయించుకోవాలో, లేకపోతే వాళ్ళ చేత మనం సేవ చేయించుకోవాలో, అది భగవంతుని సంకల్పాన్ని జరుగుతుంది. వాళ్ళకి మనకి చనిపోతే సంబంధం లేదు. చనిపోతే మనకి బంధువులకున్న సంబంధం తెగిపోతుంది, మనకి స్నేహితులకున్న సంబంధం తెగిపోతుంది, మనకి పరిసరాలకున్న సంబంధం తెగిపోతుంది. కానీ మనకున్న కోరికలు, మనకున్న గుణాలు, మనకున్న వాసనలు మన జీవుని అంటి పెట్టుకుని కూడా వస్తాయి. మన కూడా వచ్చే మనసుని మనం పట్టించుకోవడం లేదు. మన కూడా రాని శరీరాన్ని డెకరేట్ చేస్తూ కూర్చుంటాం. మన శరీరం మరణించాక శరీరం కాదు, కానీ శరీరంతో తలవచ్చు ముందే మనస్సు వస్తుంది. ఈ శరీరానికి ఇచ్చే విలువ, ఈ శరీరానికి ఇచ్చే ఇంపార్టెన్స్, శరీరం మరణించిన తర్వాత ప్రయాణం చేసే మనస్సుకి కించిత్ కూడా, కొంచెం కూడా చింతాకంత కూడా దానికి ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. మనం ఇది దురదృష్టం. దీనికి కారణం అయితే సత్పురుషుడు సహవాసం లేదు, సభ్యుల సాంగత్యం లేదు. భగవాన్ చెప్పారు ఆ సందర్భంలో, గాలివాళ్ళ కంటే, భూకంపాల కంటే, మీ కుటుంబ సమస్యల కంటే, సమాజపరంగా వచ్చిన సమస్యల కంటే మీ అజ్ఞానం ఎక్కువ పీడిస్తున్నాను. మనం లేదు లేదు వాడు అహంకారాన్ని సంతృప్తి పరచుకోవడానికి జీవిస్తున్నాడు. అంతకంటే జ్ఞానులు నాడక హృదయంలో ఉంటున్నట్టు, అజ్ఞాన హృదయం నాడక మీద ఉంటుంది. తర్వాత మన తలంపులు తగ్గించుకోవాలి, మాటలు తగ్గించుకోవాలి. తలంపులు తగ్గించుకుంటే, మాటలు తగ్గించుకుంటే ఎట్టి భావన తగ్గుతుంది, దొక్క కర్మాలు తగ్గుతాయి, మనకి ఎనర్జీ స్టోర్ అవుతుంది. మనకి నీ లోపల చైతన్యం ఉంది, నాకు అది కావాలి ఇది కావాలి, నాకు అడగదు, అడిగేది చైతన్యం కాదు. ఆ దేహ ప్రారంభంలో ఏముంటే వస్తుంది, వచ్చింది వస్తుంది, రానిదేదో రాదు, వచ్చి యోగం ఉంటుంది, తలంప లేకుండా వస్తుంది. వారు అలాగ ఉంటారు, ఇలాగ ఉంటారు, వారు ఎలా ఉన్నారో అలా ఉంటారు. బ్రాహ్మణ స్థితి పొందినవాడు అలాగే ఉండడు, ఇలాగ ఉండడు, ఎలా ఉన్నారో అలా ఉంటారు. మనకి పొద్దు ఉదయం మొదలు సాయం దాకా మన పని లేదు, అలా ఉంటే బాగున్నా ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళు సుఖంగా ఉన్నారంటే వాళ్ళు సుఖంగా లేరు, అంటే మనకి తెలియక వాళ్ళు ఏదో సుఖపడిపోతున్నారు అనుకుంటారు. మనం అలా అయ్యాక తెలుస్తుంది అక్కడ సుఖం లేదు. సుఖం చైతన్యంలో తప్పించి, చావు లేని సత్పదార్థంలో తప్పించి ఎక్కడ సుఖం లేదు, ప్రపంచంలో ఎక్కడ సుఖం లేదు. గౌతమ బుద్ధుడు చెప్పాడు, ఎవరింటికెళ్ళినా ఏ దేశం వెళ్ళి చూసినా రాగద్వేషాలు తప్పించి ప్రకృతులు ఏమున్నాయన్నాడు. రాగద్వేషాలే ప్రపంచం. ఇంట్లో 10 మంది ఉంటే 10 పార్టీలు. అందుకే కృష్ణుడు చెప్పాడు, ఈ ప్రపంచం దుఃఖాలయం, అనిత్యం అశాశ్వతం దుఃఖాలయం, ఇది దేవాలయం కానీ ఈ లోకం దుఃఖాలయం అన్నాడు పరమేశ్వరుడు. నువ్వు లోకాన్ని చూడటం ఎంత సహజంగా నేర్చుకున్నావో, మరి సహజంగా చూస్తావో, నీ హృదయంలో చూసుకోవటం కూడా అలా నేర్చుకో. హృదయంలో ఉన్నాయి ఎన్ని రత్నాలు ఉన్నాయి, ఎన్ని ముత్యాలు ఉన్నాయి, ఎంతో బంగారం నీ హృదయంలో ఉంది. అది నేను సత్యాన్వేషణలో నీకు ఎన్ని కావాలో అన్ని ఇస్తాడు భగవంతుడు, ఆత్మజ్ఞానాన్ని కూడా ఇస్తాడు. మీరు ఆ సత్యాన్వేషణలో ప్రారంభమైంది అనుకోండి, మీకు ఆ సత్యాన్వేషణ ప్రారంభమైంది అనుకోండి, అన్ని ఇస్తాడు, అన్ని ఇచ్చి జ్ఞానం కూడా ఇస్తాడు. విభూషణుడికి రాజ్యం వచ్చింది కావాలని చచ్చుకోలేదు, ధర్మపక్షాన్ని ఉన్నాడు రాజ్యం వచ్చింది. అంటే రాజ్యం కోసం రామచంద్ర ప్రభు పక్కకి చేరలేదు వాడు, ధర్మం కోసం చేరాడు రాజ్యం వచ్చింది. భగవంతుడు అడిగిన వాళ్ళకి అడిగిందే ఇస్తాడట, అడగని వాళ్ళకి అన్ని ఇచ్చి మోక్షం ఇస్తాడట. భగవంతుడి దగ్గరికి వెళతాం అనుకోండి, ఏదో అడుగుతాం, ఏ చీపురు కట్టి అడుగుతాం, అది కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి తగ్గిపోతే బాగున్నాను అనుకుంటాం, ఏదో ఏదో అడుగుతాం, కానీ మనం మోక్షం అడగం. ఇది దాని ప్రాముఖ్యత మనకి తెలియటం లేదు. జీవిత గమ్యం మోక్షం, జీవిత గమ్యం నిర్వాణ స్థితి, జీవిత గమ్యం ఆత్మజ్ఞానం. అది ఏదైతే జీవిత గమ్యమో దాన్ని బలవలసిన అడగం, ఏ చీపురు కట్టి అడుగుతాం. ఏది అడగాలో మనకి తెలియదు, ఏది కావాలో మనకు తెలియదు. ఏది కావాలో మనకు తెలిస్తే ఏది అడగాలో మనం అడుగుతాం. ఏది కావాలో మనకు తెలియదు, ఏది కావాలో మనకు తెలియదు, ఇక ఒకటి ఏది అడగాలో కూడా మనకు తెలియదు. మనకు ఏది కావాలో మనకంటే భగవంతుడికి బాగా తెలుసు. అది విడిచిపెట్టేయండి, మీకు ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఏమి వెలవేస్తారు. మీరు అడగటం మానే, అడగకపోతే ఇస్తాడు ఎప్పుడు అనుకోకండి. మీరు అడిగిన ఇస్తాడు, అడగని కూడా ఇస్తాడు, చివరికి మోక్షం కూడా ఇస్తాడు, వాడు ఇస్తాడు. నేను కొన్ని చోట్ల వెళుతా ఉంటాను కదా, మీకు ఏ కూర అనమంటారు, ఏ కూర అంటే బంగాళదుంప అన్నం తింటాను అనుకోసారి, అది బంగాళదుంప ఒకటేసి వండేసి ఊరుకుంటున్నారు. మీరేం చేస్తారండి, ఈ మధ్య ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయిపోతారు కానీ ఏం బాగు, మీరే వండండి అంటున్నారు, 4 వేసుకోవట్లు అంటే వస్తే అది బాగుంది అనుకుంటున్నాం. అప్పుడు భక్తులు ఎలా చేస్తారు, ఇది భగవంతుడు ఎంత గొప్పగా చేస్తారని చూడండి. భగవంతుడు ఏం చేస్తారని అడిగిన వాడికి, అడిగిన వాడికి అడిగిన చేస్తారు. నేను బంగాళదుంప కూర అడిగినట్టు, ఇంకా భగవంతుడు ఏం చేస్తాడని అడిగిన వాడికి అడిగిందే ఇస్తాడు, అడగిన వాడికి అన్ని ఇస్తాడు, అన్ని ఇచ్చి ఊరుకోవడం మోక్షం కూడా ఇస్తాడు. ఇంకా మీకు కావలసిన మోక్షమే, మీ పని లోకానికి సంబంధించింది. నువ్వు కొత్తగా సంపాదించవలసింది ఏమి లేదు, నువ్వు కొత్తగా సాధించవలసింది అంటే ఏమి లేదు. నీ దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు అది నీ భయం ఉన్నావు, అక్కడ ఉండటం నేర్చుకో. నీ లోపల నీ హృదయంలో ఆత్మ ఎంత సహజంగా ఉందో అంత సహజంగా ఉండటం నేర్చుకో. నీ మనసు ఎక్కడ ఉన్నప్పుడు శిరస్సులో ఉంటుంది, అది నీ శిరస్సులో నీ మనస్సు ఎంత సహజంగా ఉంటుందో అంత సహజంగా హృదయం ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో అక్కడ హృదయంలో ఈశ్వరుడికి మరొక పేరు హృదయం. ఆ హృదయంలో ఉండటం నేర్చుకో, అక్కడ ఉండటం నేర్చుకో, అలా ఉండటం. అక్కడ మనస్సు అక్కడ ఉంటే, అక్కడ నిలబడితే మనస్సు హృదయంలో నిలకడ ఉంటే ఇది నశిస్తుంది. మనస్సుకు మూలమైనటువంటి హృదయం ఆ ఈశ్వరునికి స్వరూపంగా వ్యక్తమవుతాడు. మనస్సు దాని మూలం చూడకుండా నశించదు. మనస్సు నశిస్తే మీరు నశించరు. మీరు ఎవరిగా ఉన్నారో మీకు తెలియబడుతుంది. మీరు ఏదిగా ఉన్నారో దాని తాలూకు ఎరుక మీకు వస్తుంది. ఆ ఎరుక మీకు వచ్చిన తర్వాత ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతి. శరీరం ఉన్నా ఒకటే, శరీరం లేకపోయినా ఒకటే, ప్రపంచం కనిపించినా ఒకటే, ప్రపంచం కనిపించకపోయినా ఒకటే, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతి. ఆనందమే ఆనందము, సుఖమే సుఖం, జ్ఞానమే జ్ఞానం. ఇదంతా ఫిక్షన్ కాదు. ఇదంతా మీకు ఎంత కొంత రమంత ముళ్ళంత మీరు సాధన చేయడం ప్రారంభిస్తే, మీరు ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తే ఎంత కొంత మీకు అనుభవంలోకి వస్తుంది. ఇదంతా శిక్షణ కాదు, కల్పితం కాదు. నువ్వు కల్పితం కాదు, నీ శరీరం కల్పితం, నీ మనస్సు కల్పితం, కోరికలు కల్పితం. కానీ ఏదిగా ఉన్నావో అది మెడికి కల్పితం కాదు. ఉన్నదల్లా ఆత్మ. ఈ రమణ మహర్షి గారిని ఎప్పుడూ అడిగేవారు, ఈశ్వరుడు ఉన్నాడా అంటే భగవాన్ నాకు ఉన్నది అని. ఈశ్వరుడు ఉన్నాడని చెప్పేవారు కదా, ఈశ్వరుడు ఉన్నాడంటే అది ఉన్నదే, ఉన్నదే అది తప్పించేది లేదు. అది తప్పించి ఏది లేదు, ఏదో ఉందనుకుంటున్నావు.
ఏడు ఉందో దాని తాలూకు అనుభవం లేకపోవడం వల్ల ఏడు వేలు ఉందనుకున్నా. దీని తాలూకు అనుభవం వస్తే ఈ తప్పించి ఏమీ లేదని సంగతి నీకు తెలుస్తుంది. ఉన్నదేది
అది తప్పించి ఏదో ఉందని నీకు అనిపిస్తుంది నీ అజ్ఞానం వల్ల. అధిష్టాన వస్తువు లేకుండా లోకం ఉండలేదు, కానీ లోకం లేకుండా అధిష్టాన వస్తువు ఉండగలదు. లోకం లేకుండా ఈశ్వరుడు ఉండగలడు, కానీ ఈశ్వరుడు లేకుండా లోకం ఉండలేదు. ఏదో ఒక తాడు ఉంది కాబట్టి నీకు అదే పాము కింద కనిపించవచ్చు. ఉన్నది బ్రహ్మం ఉంది, ఏదో ఉందో బ్రహ్మం ఉంది, అదే నీకు లోకంగా కనిపిస్తుంది. నీకు నిన్ను చూసుకుని లోకాన్ని చూడు, లోకం నిన్ను బంధించదు. నిన్ను చూసుకోకుండా లోకం చూస్తే లోకం నిన్ను బంధిస్తుంది. ఇంకా లోకం అనేక ఆకర్షణలు ఉన్నాయి, ఏదో ఆకర్షణలో పడిపోతాం. తను తాను చూసుకుని లోకాన్ని చూసిన వాడు బంధింపబడ్డు, తను తాను చూసుకోకుండా లోకాన్ని చూస్తే వాడు బంధింపబడతాడు. అంటే అన్నిటికంటే ముఖ్యమైన పని అంటే నిన్ను చూసుకోవటం ముఖ్యమైన పని. ఆ పని ముందు చెయ్యి, ఏ తప్పని తర్వాత చెయ్యొచ్చు. కాలం మనసులో ఉంది, కాలం చైతన్యం లేదు. కోరికలు మనసులో ఉన్నాయి, కోరికలు చైతన్యంలో లేవు. చావు కేవలం శరీరానికి సంబంధించింది, చైతన్యంలో చావు లేదు. చైతన్యానికి పుట్టుక లేదు, చావు లేదు. అది లేని కాలం అంటుండే అన్ని కాలాల్లో ఉంది, అన్ని కాలాలకి అచైతన్యంగా కూడా ఉంది. అందరు హృదయాల్లో ఉన్నాడు, అందరు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అందరికి అచైతన్యంగా కూడా ఉన్నాడు. అది బ్రహ్మం. మనం బుడగను చూస్తున్నాం అనుకోండి, ఆ బుడగ నీరు లేకుండా బుడగ రాలేదు. నీరు లేకుండా బుడగ రాలేదు. ఆ బుడగలో నీరు చూస్తుంటే బుడగ మనల్ని బంధించదు. అందరూ నీటిని వదిలేసి ఆ నీటిని తాలూకు ఇరిక వదిలేసి బుడగను చూస్తున్నామంటే బంధిస్తాం. మనం అందరం కూడా బుడగలు. మన చైతన్యంలోంచి వచ్చింది ఈ బుడగలని. ఈ బుడగలు మనం చూడొచ్చు. ఈ బుడగలు ఎక్కడి నుంచి అయితే వచ్చినాయి దాని తాలూకు ఇరిక మట్టి విడిచిపెట్టదు. నారాయణ ఉపనిషత్తు ఒక మాట చెప్తారు, జరిగింది నారాయణుడు, ఉన్నది నారాయణుడు, జరగబోయే నారాయణుడు. ఇంకా మళ్ళీ ఎక్కడ ఉన్నాం 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 అనుకుంటున్నాం, అది ఎదుర్కోమని రన్న బోధ.